சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நம சிவாய். சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நம சிவாய. சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நம சிவாய். ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ நாராயணாய. நாராயணா, நாராயணா. ఈరోజు శివరాత్రి. శివరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది చించినాడ. ప్రతి సంవత్సరం చించినాడ వస్తున్నాం. నిష్ట లేకుండా జ్ఞానం రాదు. క్రమశిక్షణ లేకుండా, నిష్ట లేకుండా జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అంటే పరమాత్మ ఒక రూపం ధరించాడు. పరమాత్మ ఈరోజు రాత్రి భాగంలో ఒక రూపం ధరించాడు. అదే మనం శివుడనే అంటున్నాం. ఇద్దరు రాత్రుడే జన్మించారు. శివుడు మనకు రెండు అవతారాలు ముఖ్యమైన అవతారాలు. ఒకటి శివుడు, రెండు కృష్ణుడు. శివుడు కూడా రాత్రి భాగంలో శరీరం లింగరూపం ధరించాడు. కృష్ణుడు కూడా మదురైలో, మధురపట్నంలో, ఉత్తరాదిలోని మధురపట్నం, ఆయన రాత్రి భాగంలోనే శరీరం ధరించాడు. ఇద్దరికి ఇదేమో మనకు ఫిబ్రవరి నెలలో వస్తుంది, అది ఎప్పుడు ఆగస్టులో వస్తుంది. ఫిబ్రవరి నెలలో శివరాత్రి వస్తుంది, ఆగస్టు నెలలో కృష్ణాష్టమి వస్తుంది. రెండు ఈశ్వరుని అవతారాలు, శివ అవతారం, కృష్ణ అవతారం, రెండు ఈశ్వరుని అవతారాలు. ఈశ్వరుని అవతారాలు చాలా ఉన్నాయి. చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి అవతారాలు ఒకటి శివుడు, రెండు కృష్ణుడు. అయితే ఊరికే రూపాలు తేడా, కానీ ఈశ్వరుడే శివుడి వేషం వేసుకొచ్చాడు, ఈశ్వరుడే కృష్ణుడి వేషం వేసుకొచ్చాడు. ఊరికే రూపం తేడా. ఎప్పుడు కూడా శివకేశవుల మధ్యన మీరు భేదం చూడకూడదు, భేదం చూడకండి. ఇక్కడ ఎవరైనా కృష్ణుడి విగ్రహం, అది శివరాత్రి, కృష్ణుడి విగ్రహం తీసుకొచ్చి నా పక్కన పెట్టారనుకోండి, ఏంటి కృష్ణుని తీసుకొచ్చి పెట్టారని అనుకోకూడదు. ఆ కృష్ణుడు కూడా శివుణ్ణే చూడాలి. శివకేశవులకి భేదం లేదు. భేదం చూస్తే మీ నోట్లో మట్టి పడుతుంది. శివకేశవునికి భేదం లేదు. శివ అంటే మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతేనే కానీ మనకి జ్ఞానం కలగదు. ఈ దోషాలు ఎప్పుడూ కొన్ని వేలాది జన్మల నుంచి వస్తున్నాయి. మన బుద్ధిలో ఉన్న దోషాలన్నీ నశిస్తున్నాం కానీ మనకి జ్ఞానం కలగదు. ఇప్పుడు కిరసనాలు చేస్తా ఉందనుకోండి, మీరు ఎన్నిసార్లు చూడినా అది వాసన ఎంతో కొంత ఉంటుంది. ఎండలో పెట్టేస్తే 10 రోజులు వాసన పోదు. ఎండలో పెట్టాలి 10 రోజులు. ఊరికే తొలేసి ఇంట్లో పెట్టుకునే వాసన పోదు. ఆ బెరడా తీసేసి అందులో పెడతానికి వాసన రాదు. కానీ శివుడు చేసే పని ఏంటంటే, ముందు మన బుద్ధిని కాలుస్తాడు. కాల్చడం అంటే ఆ దోషాలు పోగడతాడు. చట్టం ప్రకారం ఏంటంటే, దోషాలు బుద్ధిలో ఉన్న దోషాలు బర్న్ అవ్వకుండా, బుద్ధిలో ఉన్న దోషాలు కాలి బూడిది అవ్వకుండా జ్ఞానం రావటానికి అవకాశం లేదు. అంచేత ముందు బుద్ధిలో ఉన్న దోషాలు, బుద్ధిలో ఉన్న భేద బుద్ధి, బుద్ధిలో ఉన్న బలహీనతలన్నింటిని తొలగించి తర్వాత జ్ఞానం ప్రసాదిస్తుంది. అది శివనామం యొక్క ప్రత్యేకం. నారాయణ ఉపనిషత్తులో ఏమని చెప్పారంటే, మన హృదయంలో ఉన్న శివుడంటే ఎవరో కాదు, మన హృదయంలో నిజమైన ఆత్మే శివుడని. ఇది నారాయణ ఉపనిషత్తులో ఉంది. శివుడంటూ పరాయివాడు కాదు, శివుడంటే ఎవరో కాదు, మన హృదయంలో ఉన్న నిజమైన ఆత్మ అంటే నిజమైన నేనే శివుడు అని నారాయణ ఉపనిషత్తులు. మన హృదయంలో ఉన్న సత్యము, మన హృదయంలో ఉన్న చైతన్యము, మన హృదయంలో ఉన్న ఆత్మే శివుడు అని. ఈ శివనామం మన మనస్సుని బాగు చేసి అందులో దోషాలు ఉంటే పిండేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది శివనామం యొక్క మహిమ. అయితే దీనికి కొంత సాధన అవసరం. ఈ రోజున ముఖ్యంగా సాంప్రదాయంలో ఏంటంటే, ఈ రోజున పగలెవరు భోజనం చేయకూడదు సాంప్రదాయం ప్రకారం. ఏదైనా అడ్డిపండు తింటే తినొచ్చు, అదేనా అగ్నితోడి సంబంధం అనేది తినకూడదు. అగ్నితోడి సంబంధం అనే అట్టిపండు తినచ్చు, ఏం తింటే అది యాపిల్కాయ ఒక కాయ తినచ్చు. అందుకని అగ్నితోడి సంబంధం ఉన్నాయి ఈ రోజున తినకూడదు. పగలేమో ఉపవాసం చెయ్యాలి. ఇవాళ సాంప్రదాయం ఏంటంటే పగల ఉపవాసం చెయ్యాలి. రాత్రి మీ మేలుకు నుండి సినిమాలకు వెళ్తాం, నాటకాలు చూడటం, టీవీలు చూడటం, అది జాగరణం కాదు. శివరాత్రి రోజున చాలా మంది జాగరణం చేసి సినిమాలు వేయించుకుని, నాటకాలు వేయించుకుని, టీవీలు చూస్తే అంతకంటే శుభ్రంగా నిద్రపోవటం మంచిది. అంతకంటే శుభ్రంగా నిద్రపోవటం మంచిది. జాగరణం అంటే ఈ పగల ఉపవాసం ఉండి ఈ రాత్రి శివుడి యొక్క నామం స్మరించుకోవడం, శివుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోవడం. ఒకటి భక్తి, రెండు ధ్యానం. ఒకటి భక్తి, రెండు ధ్యానం. ఈ రెండు శివుడు మనకు నేర్పించి, శివుడి జ్ఞానమూర్తి, జ్ఞానమూర్తి. అది రాత్రి ఏం చేయాలంటే మనం జాగరణ అంటే శివుడి యొక్క నామాన్ని చేసుకుంటూ మనసులో శివాయ నమః, శివాయ నమః, ఓం నమ శివాయ అని ఆ శివనామం చేసుకుంటూ శివుణ్ణి ధ్యానం చేస్తూ రాత్రి అంతా గడిపితే అది జాగరణ. ఈ సినిమాలకు వెళ్ళి, నాటకాలు వెళ్ళి బదిలి శుభ్రంగా నిద్రపోవటం మంచిది. పగల ఉపవాసం, రాత్రి జాగరణం. రాత్రి జాగరణ అంటే 12 గంటలు ఎలా నడపాలంటే స్మరణతోటి, ధ్యానంతో, శివస్మరణ, శివ ధ్యానంతో ఈ రాత్రి భాగం అంతా నడపాలి. అది సాంప్రదాయం. పూర్వజన్మలో శివభక్తులు అయి ఉండి ఈ జన్మలో ఏదైనా కర్మదోషంలో కుక్కలుగా పుడితే ఆ కుక్క కూడా ఈవేళ అన్నం తిందని పూర్వజన్మలో వారి శివభక్తులయ్యండి, ఏదైనా దోషం ఉంటే ఈ జన్మలో మనుషుల కింద పుడితే ఆ సంస్కారం, ఆ పూర్వ సంస్కారం వల్ల, అది కుక్క జన్మైనా స్మృతి వల్ల ఈవేళ అన్నం తింటారు. కుక్క కూడా ఏం ముట్టుకోదు ఈవేళ. అంటే వాళ్ళ పూర్వజన్మలో కొంత సాధన చేసి ఉంటే ఆ సంస్కారం వస్తుంది. ఏదైనా దోషం ఉండాడు, కుక్కగా పుట్టాడు అనుకోని ఓ భక్తుడు ఏదైనా చిన్న దోషం వల్ల, ఆ స్మృతి వల్ల, ఆ శివభక్తి, ఆ జ్ఞాపకం వల్ల ఆడి కుక్క రూపంలో ఉన్నా ఆడి ఈ పగల అన్నం ముట్టుకోడాడు. కుక్క రూపంలో జీవుడు ఉన్నప్పుడు ఈ ఉపవాసం స్మరణ మనస్సుకు ఆరోగ్యం, ఉపవాసం శరీరానికి ఆరోగ్యం. ఈ రాత్రి స్మరణ చేస్తారనుకోండి అది మానసిక ఆరోగ్యం, ఉపవాసం శారీరక ఆరోగ్యం. అంటే మన స్టమక్ కి ఓ రోజు సెలవు ఇవ్వటం. మనం ఏదో చాలా మంది ఇప్పుడు బళ్ళు ఉద్యోగస్తులందరికీ వారానికి ఓ రోజు సెలవు ఎలా ఇస్తున్నారో, అప్పుడప్పుడు మన స్టమక్ కి సెలవు ఇవ్వటం అంటే మన పేగులకి సెలవు ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అది ఉపవాసంలో సాధ్యమవుతుంది. తర్వాత ఉపవాసం వల్ల మనస్సు యొక్క నిగ్రహం వస్తుంది. ఈ కేవలం ఏ పుస్తకాల వల్ల ఏదో వచ్చేస్తుంది అనుకోకండి. ఇప్పటికే మనకు మైల్ రాయిల్ లాగా చూపిస్తాయి అంతే పుస్తకాలు, మీకు గైడ్స్. అంచేత ఆ నిష్ట, ఆ క్రమశిక్షణ, ఆ శివభక్తి, ఆ పొందిక, ఆ వినయం, నిరాడంబరత, నిగర్వం, లేకపోతే వినయం, ఇవన్నీ భక్తి వల్ల సంపాదించుకోవాలి మనం. మీరందరూ చాలా కష్టపడుతున్నారు, కొంతమంది కష్టపడుతున్నారు, కానీ కష్టపడుతున్నారు బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతారు. మన పద్ధతి ఎలా ఉందంటే, ఇంట్లో ఉన్న కాసు బంగారం పట్టుకెళ్ళి కాపట్లోకి, ఈ కాసు బంగారం పుచ్చుకుని మా కప్పు కాఫీ ఇమ్మంటే ఎలా ఉంటుందో మన పద్ధతి వాళ్ళకు. మనం అందరం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు ఓ కప్పు కాసు బంగారం కాపట్లకు పట్టుకెళ్ళి, ఈ కాసు బంగారం మీరు పుచ్చుకుని మాకు కప్పు కాఫీ ఇవ్వండి అంటే ఎలా ఉంటుందో. మనం సాధన చేసి భక్తి సంపాదించి లోకం గొడవల్లో ఆ ఎనర్జీని అంతా ఖర్చు పెట్టేసుకుంటున్నాం. మనకు అది కావాలని, ఇది కావాలని, అది మీ భగవంతుడు, భగవంతుడు మనకి ఏది మంచిదో అది ఇస్తాడు. ఏది కోరి తెచ్చి పెట్టుకోకూడదు అని జ్ఞాపించుకోండి. మీరు ఏమి భగవంతుని ఏమి అడగవద్దు. అడిగితే పొరపాటు అని కాదు, అడిగితే మన భక్తి ఏమవుతుందంటే అక్కడికి పరిమితం అయిపోతుంది. అడుగకిచ్చడు నీదు అకళంక మలు కీర్తి హాని చేయక బ్రూము అరుణాచల. ఎప్పుడు కూడా ఒక కాసు బంగారం పట్టుకెళ్ళి కాపాట్లకు వెళ్ళి ఒక కప్పు కాసు ఇవ్వమంటూ మన భక్తిని ఉపయోగించిన భగవంతుని కోరికలు నడటం కూడా అటువంటిది. దాని విలువ తెలియటం లేదు. ఎప్పుడు ఏది మనం కోరి తెచ్చుకోకూడదు. భగవంతుడు ఏది ఇస్తే అది. తర్వాత కొంతమంది చచ్చిపోయిన పుట్టినప్పుడు ఎలా ఉన్నారో చచ్చిపోయే వరకు అలా ఉండాలనుకో. అలా ఎవరి జీవితం ఉండదు. ఎంచదంటే ఈ కర్మ అనుభవించడానికి పుణ్యకర్మ పాపకర్మ ఏదో మొత్తం మీద ఈ శరీరం ఏదో శరీరాన్ని వేసుకుంటున్నాం అందరం. మనం అందరికీ తర్వాత శరీరం ఉంది. ఈ శరీరాన్ని వేసుకు తిరగటం, ఆ శరీరంతో మంచి చేస్తాం చెడ్డ చేస్తాం, అది నేనే చేస్తున్నా అది శివుడే చేస్తున్నాడు అనుకోవటం, నిజమే నేను చేస్తాను అనుకోవటం, దాన్ని బట్టి జన్మలు పెంచుకోవటం, నేనే చేస్తున్నాను కర్తృత్వం పెట్టుకుని జన్మలు పెంచుకోవటం, ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే ఆత్మజ్ఞానం లేకపోవటంలో వస్తుంది. ఏదో శవాన్ని వేసుకు తిరగటం, ఏదో శరీరం. ఇప్పుడు చూడండి, మనం ఇంత మంది ఉన్నాం, ఏ శరీరంతో తాదాత్మ్యం లేకుండా మనం ఏదో శరీరంతో తాగాలి. ఇప్పుడు మీకు శరీరం, నా శరీరం, ఈ శరీరం అన్ని గుల్లలు. ఇది మనం అనుకున్నా మనం కాదు. దేహాభిమానం ఉన్నవాడికి ఎవరికీ కూడా ఆత్మజ్ఞానం కలగదు. వాడు మన మతంలోనే కాదు ఏ మతమైనా దేహాభిమానం ఉన్నవాడు. దేహాభిమానం రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కలిస్తే అహంకారం ప్లస్ మమకారం ఈక్వల్ టు దేహాభిమానం. అహంకారం మమకారం కలిసిన తర్వాత ఈ దేహము నేననే బుద్ధి కలుగుతుంది. అహంకారం మమకారం లేకుండా దేహాభిమానం, దేహాభిమానం నశించకుండా మీరు కోటి జన్మలెత్తిన జ్ఞానం కలగదు. మీలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారనుకోండి మంచిదే. తర్వాత కొంతమంది తెలివి గల వాళ్ళు ఉంటారు, చాలా తెలివి గల వాళ్ళు ఉంటారు. మీలో కొంతమంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. తెలివితేటలు మంచిదే, ముద్దబ్బాయి కింద ఉండటం కంటే తెలివితేటలు మంచిది. తెలివి మంచిదే, మంచితనం మంచిదే, అవివేకం మంచిదే, విచక్షణ అన్నీ మంచిదే. అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం కలగదు. నీకు డబ్బు ఉందనుకోండి, పాండిత్యం ఉందనుకోండి, తెలివి ఉందనుకోండి, మంచితనం ఉందనుకోండి, అన్నీ మంచియే. ఇవన్నిటి వల్ల నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇవన్నీ ఉంటే మంచిది, ఇందులో చెడ్డ ఇవ్వలేదు. అన్నిటి వల్ల ఆత్మజ్ఞానం గురువు యొక్క దయ లేకుండా, ఈశ్వరుడు యొక్క దయ లేకుండా, ఈశ్వరుడు యొక్క కటాక్షం లేకుండా ఇంతవరకు సృష్టిలో ఆత్మజ్ఞానం ఎవరికి కలగలేదు. మీరు అనుకోవచ్చు మేము చాలా తెలియగల వాళ్ళని, మీ నెచ్చిపోయి మీరే అక్షంతులు వేసుకుని పొంగిపోవటం. మేము చాలా తెలియగల వాళ్ళని మీరు అనుకోవచ్చు, మేము మంచివాళ్ళని మీరు అనుకోవచ్చు. అనుకుంటే అనుకోండి, కానీ మీకు జ్ఞానం కలగదు. ఒక నిజంగా మంచివాడైనా మీకు జ్ఞానం కలగదు. గురువు యొక్క దయ లేకుండా, ఈశ్వరుని యొక్క దయ లేకుండా. మన అజ్ఞానం వల్ల ఈశ్వరుడికి, శివుడికి, జీవుడికి స్వరూపంలో శివుడు జీవుడు ఒకటే. అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల, అహంభావన వల్ల వేరు భావన వస్తుంది. శివుడి వేరు, జీవుడి వేరు, రెండు ఒకటే. కానీ మన ఆ దేహాభిమానం ఏం చేస్తామంటే రెండు వేరే, రెండు వేరుగా చేస్తాం. శివుడు వేరు, శివుడు వేరు, జీవుడు వేరనే భావన వేరు కాదు, ఇద్దరు అని ఒకటే. కానీ వేరు భావన మనకు కలగజేసేది మన దేహాభిమానం. దేహాభిమానం నశించకుండా మటుకి జ్ఞానం కలగదు. మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, మీరు ఎవరు, మీ గురువు ఎవరైనా దేహాభిమానం నశించాలి. తర్వాత మనం చేయవలసిన, ఈ భూమి మీదకి వచ్చాం, అందరం భూమి మీదకి వచ్చాం, ఏదో రోజు శరీరం చనిపోతుంది. భగవంతుడు ఈ శరీరంలో మనం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆడిస్తాడు ఈ బొమ్మని. ఈ శరీరం అనే బొమ్మను ఆడిస్తాడు, తర్వాత తీసిపోతాడు, బలవంతాన్ని లాక్కుపోతాడు. అయితే ఈ లోపులో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, దుఃఖాలు. ఆ సంతోషము సుఖము అబద్ధమే, కష్టము అబద్ధమే. కష్టము అబద్ధమే, సుఖం సంతోషము అబద్ధమే, ఈ ఎమోషన్ అబద్ధం, డిప్రెషన్ అబద్ధం. ఎమోషన్ అబద్ధం, డిప్రెషన్ అబద్ధం. మీకు ఎప్పుడు ఉద్రేకం వస్తుంది, అది అబద్ధం. ఎప్పుడు కుంగిపోతా ఉంటారు, అది అబద్ధం. ఈ యొక్క ఇదంతా, ఈ మాయ అంతా మనసులో ఉంది. మీకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి, మీకు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, కలిసి వస్తే మీరు కుంగిపోవటం మానరు. ఏదైనా దురదృష్టం వచ్చింది అనుకోండి, కుంగిపోవటం మానరు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎన్ని పుస్తకాలు చదివిన లాభం లేదు. ఈ రెండు ఎప్పుడైతే మానమో అప్పుడు పునర్జన్మలు మనకు పెరిగిపోతున్నాయి అంటారు. రికార్డ్ అసిస్టెంట్ అంటారు. ప్రతి హై స్కూల్లోని, ప్రతి సంత ఆఫీసులోని, మళ్ళీ జిల్లా పరిషత్ ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, రికార్డ్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ ఉంటాయి. అది అకౌంట్స్ అయితే రికార్డ్ చూస్తూ ఉంటాడు. జీతాలు ఎవరికి ఇచ్చేసాం, జీతాలకు ఇంకెవరికి ఇవ్వాలి, మొత్తం ఆ రికార్డులు అవి చూస్తూ ఉంటాడు. రికార్డు అదేం టీచింగ్ చేయడు, రికార్డు రికార్డింగ్ అకౌంట్స్ రికార్డింగ్ ఆయన చూస్తూ ఉంటాడు. ఈ కాలేజీలో స్టాఫ్ ఎంతమన్నారు, జీతాలు ఎంత ఇచ్చాం, ఎంత ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత పే చేయాలి, ఏ రోజు నుంచి రికార్డు అసిస్టెంట్ అని పట్టుబడి. అలాగే మన రికార్డ్ మన అందరికీ కలిపి రికార్డింగ్ అసిస్టెంట్ అన్నాడు వాడు, భగవంతుడు నియమించాడు శివుడు. ఆడే చిత్రగుప్తుడు వాళ్ళు చించినాడు వచ్చినాడు రాసేసుకుంటాడు. ఇలా చించినాడు వెళ్ళాడు, ఎంతమంది వెళ్ళారు చించినాడు, ఎంతమంది శ్రద్ధగా విన్నారు, ఊరికే కాలక్షేపానికి ఎంతమంది వెళ్ళారు, ఏదో పుణ్యం వస్తుందని ఎంతమంది వెళ్ళారు, నిజంగా ఏదో జ్ఞానం సంపాదిద్దామని ఎంతమంది వెళ్ళారు. మీకు అర్థం వచ్చిందా? ఎవరైనా ప్రోత్సహిస్తే వెళ్ళారో వాళ్ళు అంతర బాధ వెళ్ళారు. అందరి అందరి పర్సనల్ ఫైల్స్ ఉంటాయి ఆడి దగ్గర. ఎవడో చిత్రగుప్తు వాడు మనం చచ్చిపోయిన తర్వాత ఈ జీవుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడు మన రికార్డు రాసేసి పగిలంత రాసేసి మన పర్సనల్ ఫైల్ అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు దాకా ఏం మాట్లాడు, దాని రికార్డు అసిస్టెంట్ మనకు రికార్డు అసిస్టెంట్ చిత్రగుప్తుడు. మనం ఈ భూమి మీదకి వచ్చిన మొదలు చచ్చిపోయే వరకు వాడు రికార్డు చేస్తా ఉంటాడు. ప్రచుడు మనం చేసిన మంచి రికార్డు చేస్తాడు, చెడ్డ రికార్డు చేస్తాడు. ఆయన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కుదరదు. ఇక మన కళ్ళకు కనపడదు, ఏదైనా రికమెండేషన్ చేయడానికి కూడా కుదరదు. వాడు మన కళ్ళకు కనపడదు, ఎక్కడో ఉంటాడు. వాడు రికార్డు ఆడికి దివ్య దృష్టి ఉంటుంది, మూడో నేత్రం ఉంది ఆడికి, దాన్ని బట్టి అన్ని రాసేసుకుంటూ ఉంటాడు. అన్ని ఎక్కడ వాడి రికార్డు అసిస్టెంట్ అంటారు. ఎవడు ఆడి పేరు చిత్రగుప్తు. మీరు ఎవరి జేబులని 5 రూపాయలు లాగేశారనుకోండి, 5 రూపాయలు లాగేస్తే రాసుకున్నట్టు మీరు లాగేసినట్టు రాసుకుంటాడు. మీరు ఎవరి జేబులోనే 5 రూపాయలు పెడితే 5 రూపాయలు అది శిక్షించడం. రికార్డు అసిస్టెంట్ ఏంటి, కాలేజీ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టేస్తాడు. అలాగే అడేం శిక్షించదు, ఇవన్నీ యమధర్మరాజుకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. అంటే ఈ జీవుడు అక్కడికి వెళ్ళాడు, అంతేకాని ఆడిని శిక్షించండి. ఈ పనిష్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వేరు. పనిష్మెంట్ ఏంటి ఈ రికార్డు రెస్టెంట్, రికార్డు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు, కానీ పనిష్మెంట్ ఏవిడు అకౌంట్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, భగవంతుడు ఒకసారి మనకు అదృష్టం పంపుతాడు. అదృష్టం పడితే పొంగిపోతా ఉంటాం, కనిపించిన వాళ్ళు తిడతాం, ఆళ్ళు అంత అంటాం, నీళ్ళు అంత అంటాం. ఈ అదృష్టం ఎలాగ నిలబడదు. అప్పుడు ఏమవుతుంది, మన తెలివితేటలో పోగొట్టుకుంటాం, వివేకం పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా సరే మామూలుగా లేవనుకోండి, మనం పొంగిపోతున్నాం అనుకోండి, మనకు తెలివితేటలు తగ్గిపోతున్నాయి, వివేకం తగ్గిపోతున్నాయి. అలాగే కుంగిపోతున్నాం అనుకోండి, కుంగిపోయినప్పుడు కూడా మనకు తెలివితేటలు తగ్గిపోతున్నాయి, వివేకం తగ్గిపోతున్నాయి అర్థం. వీళ్ళు ఎన్నిసార్లు పొంగిపోయారు, ఎన్నిసార్లు కుంగిపోయారు, వీళ్ళు ఎలా అయినా బుద్ధిని ఎన్నిసార్లు పాడు చేసుకున్నారు అని వాడు రికార్డు అసిస్టెంట్లు పెట్టేస్తాడు. పెట్టేసి దాన్ని బట్టి జన్మలు ఇన్ని జన్మలు రికార్డు 6 జన్మలు నిర్ణయించారు. జన్మలు నిర్ణయించే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రికార్డు సబ్మిట్ చేసేస్తాడు. మనం రోజుకి 10 సార్లుగా ఉంటాం, కలిసి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, కలిసి రాకపోతే ఒక రకంగా ఉంటాం, ఎవరైనా మనం స్తోత్రం చేస్తే ఒక రకంగా ఉంటాం, ఎవరైనా మనం తిరిగితే ఒక రకంగా ఉంటాం, రకరకాలుగా ఉంటాం. ఇంకోటి మనకి ఎంతో కొంత భక్తి ఉంది, రవితే ఇక్కడికి రాము. అలా మనకి ఆత్మజ్ఞానం సంపాదించాలి. మీరు ఎంతమంది దేవతలను ప్రార్థించినా వాళ్ళు మీకు భోగాలు ఇస్తారు. కానీ ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మదేవుడే ఇవ్వాలనుకోవడం సాధ్యం కాదు. మనకు అందుకని సరస్వతి దేవుని ప్రార్థిస్తే చదువు బాగా ఇస్తున్నారని, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే డబ్బు ఇస్తాడని, అదే దేవతలు ఉన్నారు మనకి. ఈ దేవతలను ప్రార్థించడం వల్ల భోగాలు ఇస్తారు, మన కోరికలు నెరవేరుస్తారు. కానీ సుఖం అనేది సృష్టిలో దేవతల్లో కానీ, దేవకోటిలో కానీ, పంచభూతాల్లో కానీ ఎక్కడా సుఖం లేదు. అది ఫండమెంటల్ గా మనకు అర్థం కావటం లేదు. ఎక్కడా సుఖం లేదు. సృష్టిలో సుఖం లేదు, దేవకోటిలో సుఖం లేదు, దేవతల దగ్గర కూడా సుఖం లేదు. సుఖానికి మరొక పేరు చైతన్యం, సుఖానికి మరొక పేరు ఆత్మ. నీకు సుఖం కావాలంటే, అంటే సుఖి అవ్వాలంటే సుఖం ఎక్కడ ఉంది? ఆత్మలో తప్పించింది ఎక్కడా లేదు. అంటే ఎవడైతే ఆత్మజ్ఞానానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే ఆత్మానుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడే సుఖి అవుతాడు. కానీ మిగతా వాడు ఎవడు సుఖి అవడో అవడానికి వీళ్ళు ఇంచేది. ఆత్మలో తప్పించి సుఖం ఎక్కడా లేదు, దేవతల్లో కూడా లేదు. మనకి ఆత్మజ్ఞానం, ఆత్మ గురించి శ్రవణం చేయగా చేయగా సంపాదన, ఆత్మజ్ఞానం సంపాదించాలంటుంది. కానీ దాని గురించి శ్రవణం చేయటం కలిసి వినాలి. ఆ వినే బుద్ధికి కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలి. ఆ వినే బుద్ధికి కూడా పూర్వపుణ్యం ఉండాలి. పూర్వపుణ్యం లేకపోతే వినాలనే బుద్ధి కలగదు. అసలు అంటే మనం ఈ సృష్టిలోకి వచ్చాం, మనం ఈ సృష్టిలోకి వచ్చాం, సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, పొంగు వస్తూ ఉంటుంది, మరి మామూలుగా గౌరవం వస్తుంది, అగౌరవం వస్తాయి, ఇవన్నీ కామన్ ప్రతి జీవుడికి. అది ఇంకోటి కర్మ దోషం లేకపోతే వాళ్ళ శరీరం ధరించదు. ఎంతో కొంత ఇప్పుడు ఒక జీవుడు శరీరం ధరించాడంటే ఆయనకి ఒక్క జీవరక్షణ లేకపోతే ఆ శరీరం రాదు ఆడికి. అంటే మనం ఏం చేయాలి, ఈ భూమి ట్రైనింగ్ గ్రౌండ్. ఈ భూమి ఏంటి? ట్రైనింగ్ గ్రౌండ్. ఒకటి జిజ్ఞాస, రెండు జ్ఞానం, మూడు సుఖం. జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు, తపన. జ్ఞానం సంపాదించాలనే తపన లేకపోతే జ్ఞానం రాదు. జ్ఞానం లేకుండా ఎవడు సుఖి అవ్వలేదు. ఇంకా జ్ఞానంలో తప్పించి సుఖం ఎక్కడ లేదు. ఆ జ్ఞానంలో తప్పించి ఎక్కడ సుఖం లేదంటే మనకు తెలియక దేవతలు ఏదో అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, మళ్ళీ సంసారం. అలాగే ఈ దేవతలను చాలా మంది భోగాలు అడుగుతారు, అడిగితే వాళ్ళు ఇస్తారు. ఈ భోగాలన్నీ వచ్చి జన్మలో రోగాల కింద మారిపోతాయి. ఈ జన్మలో అనుభవించే భోగాలన్నీ రాబోయే జన్మలో జ్ఞానం రాదు, సుఖం రాదు, శాంతి కదా, రోగాల కింద అన్ని భోగాలే రోగాల కింద మారిపోతాయి. ఒకసారి భగవంతుడు మీకు అన్ని ఇచ్చేస్తాడు. అన్ని ఇచ్చిన మీరు వికారం లేకుండా ఉన్నారో చూసుకుంటాడు. మీకు అన్ని ఇచ్చాక వికారాలు వచ్చేసినాయి అనుకోండి, అది చిత్రగుప్తుడు రాసేసుకుంటాడు. మీకు వికారాలు ఉన్నాయో లేదో తెలియడానికి అన్ని ఇస్తాడు. అది పనిష్మెంట్ ఏది చెప్తారు, వికారదృష్టిని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ చేతిలో పెట్టేస్తాడు, అడ్మినిస్ట్రేటర్ కి అప్పచెప్పేస్తాడు. అంతేకాని ఆడేం పనిష్మెంట్ రాయడు, రికార్డు ఇచ్చేస్తాడు అంతే. అక్కడ పెట్టేస్తాడు పిఎఫ్ రాయడాడు, ఏ ప్రిన్సిపల్ రాసుకుంటాడు. కానీ ఆ మనిషి క్యారెక్టర్, ఆ మనిషి ఏం చేశాడు, ఎన్నిసార్లు పొంగిపోయాడు జీవితంలో, ఎన్నిసార్లు పొంగిపోయాడు అది ఇచ్చేస్తాడు. ఎన్నిసార్లు వాడు తెలివి కోల్పోయాడు, ఎన్నిసార్లు వివేకం కోల్పోయాడు అని ఇచ్చేస్తాడు. ఒకటి ఒకటి ఏంటి, జిజ్ఞాస, రెండు జ్ఞానం, మూడు సుఖం. జిజ్ఞాస లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే సుఖం రాదు. తర్వాత మనం ఏం చేయాలి, ఫాంతం కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం ఏమి చేయకూడదు. రవీంద్రనాథ్ ట్యాగూరు ఒక పద్యం రాశాడు, ఆయన బెంగాల్లో రాసి ఆయన మళ్ళీ ఇంగ్లీష్ లో అనువాదం చేశాడు. ఆయన బెంగాలీ వాడు ట్యాగూరు, ఆ పద్యం రాశాడు కదా జాతీయ జన గణ మన అది నా జయ హే జయ హే ජන ගන මන අධිනායක ජය වේ ජය වේ ජය වේ දරද පාටම් නකද යන්නි වස්තේ රාෂ්ට්‍රාල පේත් අංග වංග කලින්ග යන්නි වස්තේ අංග වංග කලින්ග మొత్తం దేశంలో రాష్ట్రాల పేర్లు అన్న వస్తాయి. జన గణ మన అధినాయక దిస్ ఈజ్ అవర్ నేషనల్ సాంగ్, దిస్ ఈజ్ ఇండియన్ నేషనల్ సాంగ్. 42లో రాశారు. ఇప్పుడు ఇది పాత్రం కోసం సబ్జెక్ట్ కి దీనికి సంబంధం లేదు. మనకు రెండూ లేవు, దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. ఏదో ఒకటి ఉంటే సరిపోదు, ఒకటి ఉంటే రెండే వస్తున్నాయి. రెండూ లేవు మనకు. ఏదో ఒకటి ఉంటే రెండోది వచ్చిన అసలు రెండూ లేవు మనకి. దైవభక్తి లేదు, దేశభక్తి లేదు. మనం డివోటీస్ కాదు, పేరు చేయాల్సింది. బెంగాలీలో ఒక పొయ్యం రాశాడు, పొయ్యం రాసి ఆయనే మళ్ళీ ఇంగ్లీష్ లో అనువాదం చేశాడు. అనువాదం ఏమని చేశాడంటే, అదే పద్యం ఏమి చేశాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయించాడు 12 గంటలు మనని ఆకాశం మీద తిరిగాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అస్తమించేటప్పుడు ఆ సూర్యుడు అనుకున్నట్టు, అయ్యో పాపం రేపు పొద్దుటి దాకా మనం రాము, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రేపు పొద్దుటి దాకా రాము మనం, వీళ్ళందరూ చీకట్లో ఉండాలి, వీళ్ళందరూ చీకట్లో ఉండాలి, ఇప్పుడు దాకా వెలుగిచ్చాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రేపు పొద్దున కానీ మనం రాం, రేపు పొద్దున వరకు వీళ్ళు జనా జీవకోటి అంతా ఎక్కడ ఉండాలి, చీకట్లో ఉండాలి. నా పని చేసి పెట్టేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా రేపు పొద్దుట వరకు అని సూర్యుడు అడిగాడు. నా పని అంటే సూర్యుడికి పని ఏంటి, వెలుతిరేవటాడు. సూర్యుడికి పని ఏంటి, వెలుతిరిస్తాడు. పనే అది, అది డ్యూటీ. ఏం చేస్తాడు, వెలుతిరిస్తాడు సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు, వెలుతిరిస్తాడు. అది పని, డ్యూటీ అది, ఆయన డ్యూటీ అది, అందరికీ వెలుతిరిస్తాడు. మరి సూర్యుడి యొక్క వెలుతురు లేకపోతే మన పని, పంటలు లేవు, జీవకోటికి అస్తిత్వం లేదు సూర్యుడు లేకపోతే. సూర్య భగవానం లేకపోతే జీవకోటికి అస్తిత్వం లేదు, పంట లేదు, తిండి లేదు, లైట్ లేదు. వెళ్ళిపోతున్నాను, రేపు పొద్దున దాకా రాను, వెళ్ళిపోతున్నాను, రేపు పొద్దున దాకా రాను, ఎవరైనా వెలుగిచ్చి వాళ్ళు ఉన్నారా నేను వచ్చే వరకు, మళ్ళీ రేపు పొద్దుటి వరకు అంటే. ఇప్పుడు కృష్ణాల దీపం ఎద్దరికి వచ్చిందట. ఎవరిచ్చారు, ఒక కృష్ణాల దీపం ఎద్దరికి వచ్చేసినట్టు. ఎవరి దగ్గరికి, సూర్యుడి దగ్గర. ఓ సూర్య భగవానుడా, నీ ఎంత పెద్ద వానకాలు, నీ ఎంత పెద్ద వానకాలు, నువ్వు ఎన్నో కోట్లాది మందికి వెలుతిరిస్తున్నావు, నువ్వు ఎన్నో కోట్లాది మందికి వెలుతిరిస్తున్నావు, కానీ అంతమందికి నేను వెలుతిరివ్వలేను, అంతమందికి నేను వెలుతిరివ్వలేను, కానీ అసలు వెలుతిరివ్వకుండా ఉండను. నువ్వు 100 కోట్ల మందికి వెలుతిరిచ్చావునుకో, వెలుతిరిచ్చి వెళ్ళిపోతున్నావు అనుకో, నేను 4 గురికైనా ఇస్తాను వెలుతురు. కృష్ణాల దీపం వచ్చేసింది సూర్యుడి దగ్గర. నువ్వు పోటీ 100 కోట్లకి జనం వెలుతిరిచ్చి వెళ్ళిపోయావు, నువ్వు రేపు పొద్దున వచ్చే వరకు నేను ఉంటాను, నేను 100 కోట్ల కొన్ని లేక 100 కోట్ల మందికి ఇవ్వలేకపోయినా ఒక 4 గురికైనా కాంతి ఇచ్చామని ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. నీ అంత పెద్దవాడిని నేను కాకపోయినా, నువ్వు ఎంతమందికి వెలుతురిచ్చావు, అంతమందికి వెలుతురివ్వలేకపోయినా నా పని ఎవరైనా చేసి పెడతారని అడుగుతున్నావు, నేను చేసి పెడతాను, 4 గురికి మాత్రం నేను వెలుతురివ్వలేను. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కృష్ణదీపం ఏం చేసింది? తన పాత్ర ఏదో పోషించారు, తన పాత్ర ఏదో పోషించారు. మనం కూడా ఏ శివుడిలాగో కృష్ణుడిలా పని చేయలేకపోవచ్చు, మన పాత్ర మనం ఈ లోకంలో అనేక మంది అవతార రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, అనేక మంది అవతార పురుషులు వచ్చారు, వాళ్ళు చేసేంత పని మనం చేయలేకపోవచ్చు, కానీ మనం చేయని పని చేయాలి. అది అక్కడ కృష్ణుల దీపం చెప్పింది. నువ్వు వాడవు, నువ్వు వాడవు, కొన్ని వేల మందిని తీసిపోతావు. నేను కృష్ణుల దీపాన్ని చిన్న నావని కొన్ని నలుగురిని మోసిపోతాను నేను. నువ్వు వచ్చే వరకు నీ పని అంత కొంత చేస్తున్నాను కదా, నువ్వు ఏమో నువ్వు 10,000 మందిని తీసిపోయి వాడ 10,000 మందిని తీసిపోతుంది, బోటు ఎంతమంది తీసుకెళ్తుంది? 4 తీసుకెళ్తుంది. ఆ బోటు చేసే పని నేను చేస్తాను అంటే భగవంతుడు ధర్మ సంస్థాపనార్థం ఈ సృష్టిలోకి వస్తాడు. మనకు చేతలైన ధర్మం అంటే మనకు చేతలైన పని భగవంతుడు ఈ సృష్టిలోకి ఏ పని ఎందుకు అవతరిస్తున్నాడు, ఆ భగవంతుడి యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకుని, ఆ భగవంతుడి యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకుని, అలాగే ఆ సూర్యుడికి సహాయంగా దీపం ఎలా చేస్తాడు, అలాగే మనం చేసే చిన్న చిన్న పనులు ఈశ్వరార్పణంగా అలా చేస్తే దేవుని యొక్క అనుగ్రహానికి పోతుంది. కానీ సూర్యుడి పని చేస్తుంది, ఎవరు కృష్ణాది దీపం ఇవ్వటానికి, కానీ సూర్యుడి పని చేస్తుంది. సూర్య భగవానుడు అనుగ్రహం పొందుతున్నది, కానీ నలుగురికే వచ్చు. మరి నాకున్న శక్తి అని నేనేం చేస్తాను? నాకున్న శక్తి మటుకు నేను చేస్తున్నాను, నీ పని నేను చేస్తున్నాను. నువ్వు 100 వచ్చు, నేను ఒక్కడికే చేస్తున్నాను పోని. అంచేత నా పని ఎవరన్నా చేసి పెడతారా అని నువ్వు అడుగుతున్నావు, నేను నీ పని చేసి పెడతాను అని ఎవరు చెప్పారండి? కృష్ణదీపం సూర్యుడికి చెప్పి, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పోయాడు. ఇప్పుడు మనం కాలేజీలకు వెళుతున్నాం, హై స్కూల్కి వెళుతున్నాం, గుళ్ళోకి వెళుతున్నాం, వెళుతున్నాం కదా, కాలేజీకి వెళుతున్నాం, హై స్కూల్కి వెళుతున్నాం, గుళ్ళోకి వెళుతున్నాం. మనం బయట గుళ్ళోంచి బయటకు వచ్చేటప్పుడు, కాలేజీలోంచి బయటకు వచ్చినప్పుడు, హై స్కూల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వెళుతున్నాం? నేర్చుకోవడానికి వెళుతున్నాం. ఆ నేర్చుకుని వెళ్ళినప్పుడు ఎంత కొంత తెలివితేటలు పెంచుకుని బయటకు రావాలి. మీరందరూ తెలివితేటలు తగ్గించుకోవడానికి ఈ మీటింగ్లకు రావటం ఎందుకు? ఉన్న తెలివిని పాడు చేసుకోవడానికి తెలివి, మిమ్మల్ని ఎవరిని కట్టురాలు కట్టేయడానికి ఇక్కడ పిలవటాలి. మేము మీరు బాగుపడాలి, తెలివి గల వాళ్ళు అవ్వాలి, వివేకవంతులు అవ్వాలి, విచక్షణ తెలియాలి, మీ పనులు మీరు చక్కబెట్టుకోవాలి. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ మోసంలో పడకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అనుకరణ పనికి రాదు, అనుకరణ పనికి రాదు. అంతేకాని ఈ మీటింగ్లు ఎందుకు? మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళకని చేయడానికి, ఒక మండకం తయారు చేయడానికి ఈ మీటింగ్లు ఎందుకు? మన హై స్కూల్లోకి ఎందుకు వెళ్తాం? కొంచెం విద్య నేర్చుకోవడానికి వెళ్తాం. విద్య నేర్చుకోకుండా బయటకు వచ్చేస్తాం అనుకున్న హై స్కూల్ అనవసరం మనకు. అంటే హై స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళినా, లేకపోతే ఇంకో క్షేత్రానికి తీర్థం, ఏదైనా క్షేత్ర కాశీయో రామేశ్వరం ఏదైనా క్షేత్రానికి ఉన్నా, ఎంతో కొంత మన పవిత్రులు అవ్వాలి, ఎంతో కొంత తెలివి గల వాళ్ళు అవ్వాలి, ఎంతో కొంత వివేకవంతులు అవ్వాలి, ఎంతో కొంత సొంత ఆలోచన పెంచుకోవాలి, మనం బాగుపడాలని బుద్ధి రావాలి. మీ కుటుంబానికి మీరు సహకారం చేస్తూ, మీకు ఏదైనా చేతనం అయితే మీ కుటుంబానికి మీరు ఉపయోగపడుతూ, సమాజానికి కూడా ఉపయోగపడే శక్తి రావాలి. అది సృష్టి యొక్క ప్రయోజనం. అంటే మీ కుటుంబానికి పరిమితం అవ్వకూడదు. కొంతమంది ఆ కుటుంబం, కొంతమంది ఆ కుటుంబాన్ని సరి చేసుకుంటే చాలు, అంతకంటే చేయలేదు. కృష్ణాల దీపం అదే చెప్పింది, నలుగురికి వేయలేదు. అలాగే మీ కుటుంబాన్ని సవరించుకోగా ఇంకా ఏమైనా శక్తి ఉందనుకోండి, ఇంకేమైనా జ్ఞానం ఉందనుకోండి, మీకు ఇంకా తెలివి, అదనంగా తెలివి ఉందనుకోండి, అదనంగా భగవంతుడు ఏమైనా మీకు గిఫ్ట్స్ కొన్ని ఇచ్చాడనుకోండి, అవి సమాజానికి, మీ కుటుంబానికి మీరు ఉపయోగించుకోగా, ఆ డిస్పోజల్ ఇంకా సర్ప్లస్ ఏమైనా ఉంటే సమాజానికి ఉపయోగించారు. దానివల్ల ఏమవుతుందంటే, ఈశ్వరానికి సృష్టి రూపంలో వాడు ఈశ్వరుడు. సృష్టి వేరు, దేవుడు వేరు కాదు. దేవుడే సృష్టి రూపం ధరించాడు, దేవుడే సృష్టి రూపం ధరించాడు. దేవుడు వేరు, సృష్టి వేరు కాదు, భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. భౌతిక వేరు ఆధ్యాత్మికం వేరు అనుకోవటం వల్ల మనం అందరం అన్నిటికీ ఫెయిల్ అయిపోతున్నాం. మనం అందరినీ చూసి నిన్ను చూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడు అని నాచరిస్తాడా? నువ్వు అందరినీ చూస్తున్నావు కానీ నిన్ను ఎవడో చూడలేకపోతున్నాడు. నువ్వు మటికి అందరినీ చూస్తున్నావు, నువ్వు ఎవరిని చూడలేకపోతున్నావు, నిన్ను ఎవడో చూడలేకపోతున్నాడు. జ్ఞానం లేక మన మధ్యలో ఉన్నాడు, మన కింద ఉన్నాడు, మన పైన ఉన్నాడు, మన హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు. అయితే జ్ఞాననాథం లేకుండా చూడలేవాడు. అందరినీ చూసి నిన్ను చూడగలిగిన వాడు ఎవడైనా సృష్టిలో ఉన్నాడేమో ఒకసారి చూడు అని నాకు తెలియస్తున్నాడు. నిన్ను చూడాలంటే నాకు జ్ఞానం ఉండాలి, నిన్ను చూడాలంటే నాకు ఏముండాలి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉందంటే లేదు, ఆ జ్ఞానం ఉందంటే లేదు. కానీ నిన్ను చూడాలని ఆశపోవటం లేదు. ఓ పక్కన జ్ఞానం లేదు, పోనీ నిన్ను చూడాలని ఆశపోతున్నట్టు అడిగిపోవటం లేదు. తలుపు సమయం పెట్టి నొక్కేసినట్టుంది మా బాధలన్నీ. జ్ఞానం లేకుండా ఈశ్వర సాక్షాత్కారం కలగదు. పోనీ నిన్ను చూడగలిగినంత జ్ఞానం ఉందంటే పోనీ జ్ఞానం లేదు మనకెందుకంటే ఆశపోవటం లేదు, నిన్ను చూడాలని ఆశపోవటం లేదు. పరిస్థితి చూస్తే ఇలాగుంది. అయితే నేను ఏం చేయాలంటే ఈ ఆశ పోవటం లేదు నాకు, ఈ ఆశ నిన్ను చూడాలనే ఆశ పోవటం లేదు. నీకు ఎటువంటి ప్రవర్తన నాకు ఇచ్చి ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తే నువ్వు దర్శనం ఇస్తావో, ఎటువంటి జ్ఞానం నాకు కలిగితే నీ దర్శనం అవుతుందో, అటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నీ దర్శనం చెప్పుకోని నువ్వు ఎందుకు పనికిరావు వెళ్ళిపోయి ఇటువంటి మాట్లాడు. సామాన్య మానవులు అంటారు, నువ్వు కూడా అటువంటి మాటలు అంటావు, నువ్వు ఎందుకు పనికిరావు వెళ్ళిపోని మామూలుగా లౌకికులు అంటారు కదా, ఆ మాటలు నువ్వు అంటావా? ఆ మాటలు నా ముక్కు ఏదైనా వంకరగా ఉంటే ఆ వంకర తీయాలి కానీ అర్థం తీసుకొచ్చి నాకు చూపిస్తావా? నా ముక్కు ఏదైనా వంకరగా ఉంటే ఏం చేయాలంటే నువ్వు ఆ ముక్కులో వంకర తీసి పెట్టాలి. అంతేగాని అర్థం తీసుకొచ్చి నీ ముక్కు వంకర ఎంత వంకరగా ఉందని చూపిస్తాడు? ఏంటి జీవులు చేసే పని, దేవుడు కూడా నువ్వు కూడా అటువంటి పనులు చేస్తావు. ఎవరు చేసుకునే పని అది చేసుకోవాలి, నువ్వు చేసుకునే పని నువ్వు చేసుకో. ముక్కు వంకరగా ఉందని ఆక్షేపించేవాడు చాలా మంది ఉన్నారు, నువ్వు కూడా అందులో కలిసిపోతావా? ఆ జనంలోని అంటే నీకు పోనీ నాకు జ్ఞానం లేదు, నాకు తెలుస్తాను జ్ఞానం లేదని. అంటే నిన్ను తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానాన్ని, అర్హతని, ఆ యోగ్యతని పట్టించి నీకు ఏ స్థాయికి నాకు జ్ఞానం వస్తే నీ దర్శనం వస్తుందో ఆ స్థాయి వరకు నాకు జ్ఞానం ఇచ్చి నీ దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించు అరుణాచలేశ్వరుడు. ప్రస్తుతి పరిస్థితి ఇది. జ్ఞానం లేదని ఊరికో బుద్ధి అయ్యటం లేదు, ఆశ చావటం లేదు. ఏదైనా భగవంతుడు కూడా మనకు అనుభవాన్ని ఇవ్వాలి కానీ మన తెలివితేటలు వాళ్ళు రాదు. నీకు తెలివితేటలు పెంచుకోవడం మంచిది, తెలివి ఉంటాం మంచిది. తెలివి తక్కువ వాళ్ళ కంటే తెలివైన వాళ్ళే సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతారు, అది మంచిది. బుద్ధి రాకపోతే బుద్ధి పెంచుకోవటం మంచిది, వివేకవంతుడిగా జీవించడం మంచిది, ఇవన్నీ మంచియే. కానీ ఈ సరిపోవు. ఈశ్వర సాక్షాత్కారం గురువు దయ లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా మనసు నశించదు. మన అందరికి జ్ఞానం రాకపోవడానికి ఒకటే కారణం, ఈ క్షేమ మొదలు దేవతల దాకా ఇదే పని, ఎర్రచే మొదలు దేవతల దాకా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మీరు ఫెయిల్ అవుతున్నారు, మనం ఫెయిల్ అవుతుంది, నేను ఫెయిల్ అవుతున్నాను, దేవతలు ఫెయిల్ అయిపోతున్నారు, జీవకోటి ఫెయిల్, క్షేమలు కూడా అక్కడ ఫెయిల్ అయిపోతుంది. అసలు మనకి ఎక్కడ మైనస్ పాయింట్ ఉందో అది అర్థం అవ్వాలి. ఏదో కష్టపడుతున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ ఆ జ్ఞానం తాలూకు రేఖలు, ఆ జ్ఞానం తాలూకు వ్యతిరేకం కనిపించలేదు. ఆ త్రికరణ శుద్ధే రావటం లేదు, ఆత్మజ్ఞానం మాట్లాడించిన త్రికరణ శుద్ధే రావటం లేదు. మీరు ఎదుటి మనిషికి ఏదైనా సలహా చెప్తున్నారు అనుకోండి, అనుకోండి మీరు ఏ మనిషికి అయితే సలహా చెప్తున్నారో అదే కష్టంలో మీరు ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా చెప్పాలి సలహా. రెండే మనం బంధించి సృష్టిదే, ఇది మనం లైట్ గా తీసుకుంటున్నాం. మీ ఇక్కడ మొదలు ఎమ్మెల్యేని చూడండి, మంత్రిని చూడండి, ప్రధానమంత్రిని చూడలేదు, ఎక్కడ చూడండి దేవతలను కూడా చూడండి, ఎక్కడికి ఎక్కడికి ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. ఇక్కడ రెండు, ఒకటి రూప బుద్ధి, రెండు నామ బుద్ధి. ఈ రెండాటి కంటే తాచిపావులు మీరు ఇప్పుడు ప్రతి వాడు ఏమనుకుంటాడంటే వాడి పేరు గొప్ప, ఆడి పేరు అంతా లోకం అంతా వ్యాపించుకోవాలి, ఆడికి మోక్షం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ప్రజల సుఖం అక్కర్లేదు, ఆడి పేరు వచ్చేది ఆడికి. ఆడికి ఏదో పేరు, ఆడికి ఒక శవం వేసుకుంటాడు. ఒక ప్రతి మనిషికి ఒక శవం ఉంటుంది, ఆడు వేసి తిరుగుతూ ఉంటాడు ఆ శవాన్ని వలకాట్లోకి వేసేవరకు. అది నిజం కాదు. మళ్ళీ ఆ శవం సరిపోతుంది, ఆ శవానికి ఒక పేరు ఒకటి పెడతారు, ఎల్లమ్మనో పుల్లమ్మనో సుబ్బారాయుడనో ఏదో పేరు పెడతారు ఆ శవానికి. ఆ శవం నిజం కాదు, ఆ పేరు నిజం కాదు. ఏమండి ఈ రెండు నూటికి నూరిపాడు నిజం కాదు, ఈ రెండు కాని నిజం కాని రెండాటిని పట్టుకుని వాడు కష్టపడుతున్నాడు, సాధన చేస్తున్నాడు, శుభ్రంగా ఫీల్ అయిపోతున్నాడు. ఈ రెండు మీరు ఇంటికి ఆలోచించుకున్నారు నేను చెప్పిన మాటలు అమ్మాయి, నేను చెప్పిన మాటలు మీరు సొంతంగా ఆలోచించుకోకండి. ఏదో నాన్నగారు చెప్పారని మీరు నమ్మొద్దు, మిమ్మల్ని బలవంతంగా నమ్మవలసిన మాకు పని లేదు. ఏదో మిమ్మల్ని రమణ భక్తుల కింద లేకపోతే శివ భక్తుల కింద చేసే పని మాకేమి లేదు. మీ జాత ఓట్లు వేయించుకోవాలని బుద్ధి మాకేమి లేదు. ప్రతి వాడు అందుకే భగవాన్ చెప్పారు అందరూ గజి ఎత్తుకెళ్ళే ఎవడో గజం కదలటం లేదా, అందరూ పెద్ద పెద్ద ఈతగాళ్ళే ఏదో మొదలు పెట్టమన్నారటండి ఎవడో గజం కదలటం లేదా. అంటే ప్రతి వాడికి ఆడి ప్రజలు అక్కర్లేదు, దేశం అక్క ఆడి పేరు మటుకి లోకం అంతా వ్యాపించి ఆ బిల్డింగ్ ఎవరికి ఉపయోగపడకపోయినా అక్కర్లేదు, బిల్డింగ్ పెద్ద మటుకి ఈ పేరు ఉండాలి. ఆ బిల్డింగ్ ఎవరికి ఉపయోగపడకపోయినా ఆడికి అక్కర్లేదు. ఈ పేరు బుద్ధి ఒకటి రూపు బుద్ధి, ఎంతకంటే తాచిపోములు మేము తాచిపోం కనిష్ట ప్రమాదం లేకపోయినా ఆ శరీరం చచ్చిపోతుంది. ఈ పేరు బుద్ధి ఈ రూపు బుద్ధి మనం కోటి జన్మలు ఎత్తటానికి, కోటి జన్మలు చావటానికి, కోటి జన్మలు పుట్టడానికి, కోటి జన్మలు చావటానికి ఈ రెండే కారణం. మీరు లోతుకి వెళ్ళి ఆలోచించుకోండి ఇంటికాడ. నేను చెప్పిన మాట ఒక్క మాట నమ్మవద్దు. మీరు ఆలోచించుకుని మీకు సొంతం చేసుకోండి. మామూలుగానే ఏదో చెప్పారు మీకు నమ్మిన నిలబడదు, అది ఆలోచించాలి, మీ సొంతం చేసుకోవాలి. ఏ మనిషి మన పేరు అంతా వ్యాపించుకోవాలి. మీరు సుఖంగా లేరు, శాంతి లేరు, నాకు పేరు ఇంటికి ఏం చేసుకుంటాను పేరు. తన రూపం మనకి ఆ రూప బుద్ధి అది పీడింగ్ వస్తుంది, మనం ఆరోప స్థితికి వెళ్ళాలి. మనం ఈ రూపాన్ని ఓవర్కమ్ చేయాలి. పలానా రూపం నాది, పలానా పేరు నాది అనే బుద్ధి మీరు ఆ బుద్ధిలోని బయటికి రాలేరనుకోండి, చేము గాను బుద్ధిలో తయారవు. దాని గది అనుకుంటుందట్టు గంట దూరం, ఈ మూడు గంటలు నడిచాం, మూడు గంటలు నడిచాం, కించినాళ్ళు ప్రారంభమైంది నడక, ఈ పాటికి భీమవరం వచ్చేసి ఉంటాం. గంట ఇప్పేశాక కించినాళ్ళని ఉంటుంది మనం కూడా నడిస్తాం. దాని తప్ప ఏం లేదు, నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది? ఆ చుట్టూరు నడుస్తుంది. మనం కూడా దేని చుట్టూరు నడుస్తున్నాం? రూపబుద్ధి నామ బుద్ధి. ఎంతటి వాళ్ళకైనా మీరు మంత్రులు ఏంటి, ముఖ్యమంత్రులు ఏంటి, ఇంకోళ్ళకి ఏంటి, ఇంకోళ్ళకి ఏంటి, క్షేమ మొదలు దేవతల వరకు ఈ రెండాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. అంచేత అజ్ఞానం నుంచి బయటకు బయటికి రాలేకపోతున్నారు బంధంలోంచి. మనిషిని ఏది బంధిస్తుంది? అలా రోగ కారణం తెలియకుండా రోగం నశించదు. అలా మనిషిని బంధించేది ఏంటి? జీవుణ్ణి బంధించేది ఏంటి? రూపబుద్ధి, నామబుద్ధి. అందులోంచి బయటికి రాకుండా జీవబుద్ధిలోంచి రూపబుద్ధిలోంచి నామబుద్ధిని ఆ రెండే బంధిస్తాయి జీవుణ్ణి. ఆ రెండింటిలోంచి జీవుడు బయటికి రాడనుకోండి, అడిగి జ్ఞానం లేదు, మోక్షం లేదు, శాంతి లేదు, సుఖం లేదు, వైకుంఠం లేదు, కైలాసం లేదు, నిర్వాణ స్థితి లేదు. అక్కడ దాకా తల్లి కూతురికి 10 రూపాయలు పెట్టి పేరు ఆశిస్తుందండి, ఎంత దారుణమైన, ఎంత లోతుగా ఉంటుంది అనుకోండి ఈ దేహ. తల్లి కూతురికి 10 రూపాయలు పెట్టి మళ్ళా ఆ కూతురి దగ్గర నుంచి గౌరవం ఆశిస్తుంది తల్లి. ఇంకేదంటే ఈ వ్యక్తిగత విషయాలు కాదు, సామూహిక యూనివర్సల్ అని. మనం ఫారములస్ అవ్వలేకపోతున్నాం. ఏదో శవాన్ని పెట్టి తిరుగుతున్నాం కానీ ఫారములస్ అవ్వలేకపోతున్నాం, నేమ్లెస్ అవ్వలేకపోతున్నాం. నేమ్లెస్ అవ్వలేకపోతున్నాం, ఫారములస్ అవ్వలేకపోతున్నాం. అది 10 PhDలు ఉంటాయి, అది 10 మంత్రి పదాలు చేస్తాడు, ఆ రూపం దాటలేడు, పేరు దాటలేడు. అంతే ప్రహ్లాదర్ అన్నాడు, చదువు వలన చదువు వలన సాగు లేని చదువు చదువు వలన. ఇది ఎంత చదివినా వలకాటికి, నీ రూపబుద్ధి నామబుద్ధి దాటకపోతే ఎంత చదివినా వలకాటికి. అంటే చదువు వలన చదువు వలన చావు లేని, అంటే చావు లేని స్థితి రావాలి. మృత్యు అమృతత్వం పొందాలి, అమృతత్వం పొందాలి. చదువు వలన చదువు వలన చావు లేని చదువు చదవ. చావు లేని చదువు అంటే ఏంటి? దేహం చనిపోతుందా, నువ్వు చనిపోవన్న సంగతి నీకు తెలుస్తుంది. అంటే మృత్యు లోపల ఎప్పుడైతే నీకు అమృతత్వం పొందావో, అమృతానుభవం పొందావో, దేహం చనిపోతున్నప్పటికీ నేను చావు లేకుండా ఉన్నాను అనే సంగతి నీకు ఉన్నావు అనే సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు రూపంగా ఉండవు, నామంగా ఉండవు, నీకు అర్థమవుతుందే, ఎల్లమ్మగా ఉండవు, పుల్లమ్మగా ఉండవు, కానీ నువ్వు ఉంటావు, నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అదే అమృతత్వం. వాణి ఇంకా జన్మ ముట్టుకోదు, అని శవాలు ముట్టుకో. ఇంకా చదువు వలన చదువు వలన చావు లేని చదువు చదువు అంటే చావు లేని చదువు అంటే నీ దేహం చనిపోతున్నా, నువ్వు చనిపోవని సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. నీ దేహం చనిపోతూ ఉంటుంది, కానీ నీ దేహం చనిపోయినప్పుడు జీవుడు ఏమనుకుంటాడంటే నేను చనిపోతున్నాను అనుకుంటాడు. కానీ ఎవడైతే అమృతత్వం పొందాడో, దేహానికి మృత్యు వచ్చినప్పుడు తనకు మృత్యువు లేదు, తన మృత్యువు లేకుండా ఉన్నారని అనుభూతి కలుగుతుంది. అటువంటి చదువు చదువు మనం. మిగతా చదువులన్నీ నీకు పొట్టంత నిజం, మిగతా చదువులు అంతే నిజం, ఊరేగింపునికి పనికి వస్తాయి. కానీ జ్ఞానం పనికిరా, ఆత్మజ్ఞానానికి పనికిరావు అవి. మనోనాశిని మటుకు మీరు సాధన చేయండి, మనోనాశిని మటుకు గురువు అనుగ్రహం లేకుండా మనస్సును నాశించదు. మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే గురువు ఉన్నాడు, వాడు అనుగ్రహం లేకుండా అది నశించదు. తర్వాత భగవంతుడు మన ఒక శరీరం ద్వారా ఒక పని చేయిస్తూ ఉంటాడు. భగవంతుడు ఒక శరీరం ద్వారా ఒక పని చేయించేవాడు, ఆడించేవాడు ఆయనే, పలికించేవాడు ఆయనే, పలికించేవాడు ఆయనే, ఆడించేవాడు ఆయనే. ఒరికే మన షాడోస్ బాడీస్, ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. ఒకరు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నారు, ఒకరు వ్యవసాయం చేస్తున్నారు, ఒకరు ప్లేడర్ చేస్తున్నారు, మరొకరు ఇంకోటి చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఎవరు ఒక దేహం ద్వారా ఒక పని జరుగుతుంది, ఆ దేహం ద్వారా ఓ పని జరుగుతుంది. ఆ పని నీ భగవంతుడు నీకు ఆ పని కేటాయించాడు. ఇష్టంగా చేసి, ప్రేమగా చేసి, శాంతిగా చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోవాలంటే ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయావు, గుర్తు లేకుండా వెళ్ళిపో. నువ్వు గుర్తు లేకుండా వెళ్ళాలతో డబ్బు 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 డబ్బులు ఎంత అలర చేయాలో అంత అలర చేసి నువ్వు బయటకు వెళతావు, కానీ గుర్తు లేకుండా నువ్వు ఎలా వెళతావు? మీ అత్తగారికి కాఫీ ఇచ్చి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకోవాలని మీరు అనుకుంటా అంటే మీరు ఎలా బయటకు వెళతారు? అంటే రూపబుద్ధి లేనివాడు, నామబుద్ధి లేనివాడు ఈ లోకంలోకి వచ్చి బయటకు వెళ్ళిపోయావని గుర్తు కూడా వాడికి అక్కర్లేదు. యాక్షన్ లెస్, నేమ్ లెస్, ఫారం లెస్ అంటే వాడు చేసినా చెయ్యని వాడితో సమానం. ఏం చేయదు, లోపల గుర్తింపు వాడికి అక్కర్లేదు. నేను చేస్తున్నా తలంపు లేదు వాడికి, అది పని చేస్తుంటాడు, క్వైట్ గా కూల్ గా బయటకు వెళ్ళిపోతాడు, గుర్తింపు అక్కర్లేదు. గుర్తించవలసిన వాడు గుర్తిస్తాడు, ఇక్కడ గుర్తింపులు అక్కర్లేదు. ఎక్కడ గుర్తింపులు ఉంటాడో పెద్ద ప్రయోజనం లేదు. వల్లకాటలోకి 10 మంది ఎక్కువ వస్తారు, అంతకంటే ఏమి లేదు. ఈ 2 టాచ్ పాములని ఆ పాముల దగ్గరికి బయట తిరిగే పాములు. ఇది మన కలుస్తానికి శరీరం చచ్చిపోతుంది, అలా కాదు. కొన్ని లక్షల జన్మల, కొన్ని కోటి జన్మల కారణం అవుతాయి ఈ పాములు. ఈ పాములు మన కూడాలో ఉన్నాయి. ఈ పావులు నిరూపించుకోలేకపోతాం. ఆ పావులు మన సాధన కూడా పావులు పెంచుకోవడానికి చేస్తున్నాం. అది నీ గ్రహించవలసి. మరి చేసే సాధన ఎలా ఉందంటే, పావుల్ని ఇడిపించుకోవడానికి కదా, పావుల్ని పెంచుకోవడానికి సాధన చేస్తున్నాం. అది నీకు అవగాహన కావటం లేదు. డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం చేస్తున్నాం. ఎయిమ్లెస్ వాండరింగ్, పర్పస్లెస్ వాండరింగ్. దీపం చేసి పని మనం కొంచెం చేద్దాం. ఎవరైనా ఇక్కడ ఉన్నారా, మళ్ళీ రేపు పొద్దున్న వచ్చేస్తాను, ఈ లోపల నా పని చేసుకోవచ్చు. నీ పని నేను కొంచెం చేసి పెడతాను, రేపు పొద్దుటి వరకు ఉంటాను, నువ్వు వచ్చే వరకు ఉంటాను. కానీ నలుగురికి వెళ్ళి పోలేదు. తరే భగవంతుడు అంటే ఆ కృష్ణాలు చెప్పు నలుగురికి వెలిచలేదు. దాని అర్థం ఏంటంటే, భగవంతుడు మీకు ఏదైతే అవకాశాలు ఇచ్చాడో, భగవంతుడు మీకు భగవంతుడు ఏ అవకాశాలు ఇచ్చాడో దానికి కొంత సృష్టికి కూడా ఉపయోగించాలి. దానివల్ల ఏంటంటే మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది, స్పిరిచువల్ స్టేటస్ వస్తుంది. మీకేమొస్తుంది? స్పిరిచువల్ స్టేటస్ వస్తుంది. మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలని మాక్సిమం సద్వినియోగం చేయాలి. ఆ ఎనర్జీ భగవంతుడు ఏదైనా శక్తి ఇచ్చారనుకోండి, ఆ శక్తిని మీరు ఉపయోగించాలి, కానీ పాడు చేసుకోకూడదు. భగవంతుడు ఏదైనా ఒక శక్తి ఇచ్చాడనుకోండి, ఆ శక్తిని మీరు ఉపయోగించాలి, కానీ పాడు చేయకూడదు. ఆ ఎనర్జీని ఉపయోగించాలి, కానీ ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. మీ ఇంట్లో 4 సరిపడి మజ్జిగ ఉందనుకోండి, మీ ఇంట్లో 2 అనుకోండి, మిగతా 2 పనికి వచ్చి మజ్జిగ తంట మీద పోయి అక్కర్లేదు. ఇంకో 2 ఇవ్వండి ఎవరికైనా మజ్జిగ. ఆ దీపం చేసే పని చేయించి కృష్ణాల దీపం అదే చెప్తాను. నువ్వేదో 100 కోట్లకి వెలితిరిచ్చావు, నేను ఎక్కడవ్వగలను? కానీ నువ్వు చేసే పని నేను చేస్తాను. 4 మట్టికి వెలితిరివ్వదు, నువ్వు వచ్చే వరకు ఉంటాను. అంటే నువ్వు నీ ద్వారా ఏది జరిగినా, ఒక నీ ద్వారా ఏదైనా మంచి జరిగిందనుకో, అది నేను సాధించాను, ఇది సాధించాను అందుకని, అంతకంటే పెద్ద తప్పు లేదు అంటున్నారు భగవాను. తప్పుల్లో కల పెద్ద తప్పు అంటున్నారు. ఇంకేదంటే, నీ ద్వారా చేయించింది భగవంతుడు, నువ్వేం చేయగలవు? నువ్వు నీ వల్ల ఏం అవ్వదు. ఒక ప్రధానమంత్రి అయ్యాడనుకోండి, మాట చెప్తున్నాను, వాడు తెలివితేటలు అవటం కాదు, భగవంతుని 4 5 ఏళ్ళని అక్కడ కూర్చోబెడతాడు అంతే. అంతేగాని వాడు తెలివితేటల వల్ల అవటం కాదు. ఇప్పుడు నెగ్గిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు, ఓడిపోయిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఒక కెరటం వాళ్ళు నెగ్గుతూ ఉంటారో, కెరటంలో ఓడిపోతూ ఉంటారు. అందులో వాళ్ళకి తెలివితేటల సంబంధం లేదు. క్రియేటర్స్ ఆఫ్ డెస్టినీ, ఇది చేతిలో బొమ్మలు. దేర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. ఇది షేక్స్పియర్ చెప్తాడు కదా, యూఆర్ క్రియేటర్స్ ఆఫ్ డెస్టినీ. దెర్ ఇస్ ఎ డెస్టినీ, దెర్ ఇస్ ఎ డివినిటీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. నీ వల్ల ఏదైనా జరిగిందని కాదు, నీ తెలివితేటలు జరగడం కాదు, భగవంతుడు నీకంటే తెలివైన వాడు ఉండొచ్చు. అది కాదు, భగవంతుడే ఆ పని చేశాడు నీ శరీరం. అది నీకు తెలియక నేను చేశాను నువ్వు జన్మలు పెంచుకుంటున్నావు. తప్పుల్లోకి పెద్ద తప్పు అంటున్నారు. అంటే భగవంతుడు చేసిన పని నేనే చేశాను నువ్వు అనుకోవటం, అందుకంటే పెద్ద తప్పే ఉంది. ఇది రాజకీయాల్లో ఎక్కువ ఉంటుంది. ఇది రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఇంకో ఎమ్మెల్యే గారు చేసే పని ఆ పని నేనే చేశాను అంటాడు ఈ ఎమ్మెల్యే గారు. కొన్నాళ్ళు ఏదో ఓట్ల కోసం పేరు కోసం అనుకుంటున్నారు, మనకెంత కాకుండా. కొన్నాళ్ళు ఏదో ఓట్ల కోసం పేరు కోసం తెచ్చిపెట్టుకోవడం అనుకోండి, మనకెంత కాకుండా. ఇంకోటి భగవంతుడే చేస్తున్నాడు, నువ్వు ఏదైనా మంచి పని చేసినా భగవంతుడు నీ శరీరాన్ని ఉపయోగించుకుని చేస్తున్నాడు. అది నీకు తెలియక నేను చేశాను అంతకంటే మించిన తప్పు లేదు, అందుకంటే పెద్ద తప్పు లేదు. ఒక తప్పులు ఉంటే ఇంతకంటే పెద్ద తప్పు ఏమి లేదు. అందరే ఒకటే అయినప్పుడు ఇంకా ప్రేమించటే ఉంది. ఉన్నది ఒకటే అంటే యుద్ధం ఉంటే ప్రేమ, ఒక్కడ ఉన్నప్పుడు ప్రేమ ఉంది. ఇద్దరు ఉంటే ప్రేమ, కానీ ఒక వస్తువు ఒకటే అయినప్పుడు ఇంకా ప్రేమ ఉంది. మీరు భగవాన్ చెప్పి టీచింగ్ అంటే మీరు అలాగ ఉండకండి, ఇలాగ ఉండకండి, ఉండండి కానీ అలాగ ఉండకండి, ఇలాగ ఉండండి, ఇలాగ ఉండకండి, అలాగా ఉండకండి కానీ ఉండండి. ఆ ఉండటం ఏంటంటే మీకు అర్థమైతే మీకు కలసారి జన్మాదిచ్చేవారు జన్మ చెట్టారుకోండి. ఉండండి, అలాగా ఉండకండి, ఇలాగా ఉండకండి. మీరు ఆ ఉండటం ఏంటో ఇంతే అలా ఉంటాం, లేకపోతే ఇలా ఉంటాం. మీకు అర్థం అవుతుంది, అది అలాగా ఉండద్దు, ఇలాగా ఉండండి, ఉండండి. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి, అలాగా ఉండద్దు, ఇలాగా అలా ఉండాలి. అలా ఉన్నాం, ఇలా ఉన్నాం అంటే మిమ్మల్ని ఈ శవాలు విడిచిపెట్టావు, పునర్జన్మలు విడిచిపెట్టావు, శవాలను మోస్తూనే ఉండాలి. ఉండండి, ఆ ఉండటం ఏంటో నీకు అర్థం అవ్వాలి. అప్పుడు మీకు దేహంతో కానీ లోకంతో కానీ దేవుడితో కానీ దేవతలతో కానీ పని లేదు, వాళ్ళతో పని లేదు. ఇష్టం లేదు, వాళ్ళతో పని లేదు. సుఖ సముద్రంలో, శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో ఊగిసలాడతారు. లోకం కనిపిస్తే లాభం లేదు, లోకం కనిపిస్తే నష్టం లేదు, దేహం చనిపోతే వచ్చిన నష్టం లేదు, దేహం ఉండకపోతే లోకం ఉండటం వల్ల లాభం లేదు. కానీ మీ శాంతి సముద్రం ఊగిసలాడతారు. శాంతి వచ్చి ముంచేస్తుంది, మీ సహస్రాలను ముంచేస్తుంది వచ్చి శాంతి. అది శివానుగ్రహం కనుక మీకు కలిగినప్పుడు నదికి వరద వచ్చినప్పుడు గడ్డి పరకలు ఎంత వేగంగా కొట్టుకుపోతాయో, ఆ శివానుగ్రహం మీకు కలిగినప్పుడు మీ బుద్ధిలో దోషాలు కొట్టుకుపోతాయో కాదు, మీకు జ్ఞానంతో జ్ఞానం అనే దుప్పటతో మిమ్మల్ని కప్పుతాడు. వాడే శివుడు, వాడే నారాయణుడు, వాడే ఆత్మదేవుడు. అది చిత్రగుప్తుల లెక్కలు మీరు తప్పించుకోలేరు. మనం చించినాడు వచ్చాం, రాజు అక్కడ రాసేస్తాడు, రికార్డు అయిపోయింది. ఇంకా మన శరీరం వల్ల కోట్ల వెళ్ళే వరకు రికార్డ్ చేస్తాడు, ఫైల్ అక్కడ పెట్టేస్తాడు. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వేరు, పనిష్మెంట్ ఇవ్వటం ఇవ్వకపోవటం ఆ డిపార్ట్మెంట్ వేరు. ఇక్కడికే రికార్డే రాస్తాడు, అకౌంట్ రాసి అక్కడ పెట్టేస్తాడు. దర్శనుడు పని రాయుడు, ఇయ్యపు రాయుడు. లేవు ప్రేమ అనేది వ్యవహారికంగా చెప్తారు, మనుషులందరినీ ప్రేమించింది, ప్రజలను ప్రేమించింది, దేశాన్ని ప్రేమించిందని ఇక వ్యవహారికంగా చెప్తే అందులో పొరపాటు లేదు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అది ఒక పనిముట్టి మాత్రమే, నిమిత్తం మాత్రం బాబు. సవ్య సాక్ష్యం, సవ్య సాక్ష్యం అంటే రెండు చేతులు తొడుగుతూ చేస్తారు. అర్జునుడికి ఇప్పుడు పేరు వచ్చింది సవ్యసాచి అంటే రెండు చేతులు తొడుగుతూ చేస్తాడు. చీకట్లో ఎక్కడైనా చప్పుడు అవుతుంటే అక్కడ బాణం పెట్టే చీకట్లో ఉన్న వస్తువును కొట్టగలడు. మన వెలితిల్ లేకపోతే కట్టల ఆ చప్పుడు ఎక్కడవుతుందో గ్రహించి అక్కడ బాణాన్ని గురి పెట్టి చీకట్లో కూడా కట్టగలడు. అటువంటి అర్జునుడిని పట్టుకుని, అటువంటి పెద్దవాడిని పట్టుకుని, చిన్నవాడు కాదు పెద్దవాడే పాండవ మధ్యముడు, అటువంటి వాడు పెద్దవాడిని పట్టుకుని ఉడికే బొమ్మలాగా నిలబడు అన్నాడు. నువ్వు ఎంత ఉడికే బొమ్మలాగా నిలబడు, నువ్వు ఎవరినైతే చంపుదామనుకుంటున్నావో వాళ్ళందరినీ చంపి పోగులు పెట్టారు, ఉడికే బొమ్మలాగా నిలబడు, చేతులు ఆడించు. అంటే పని ఎవడు చేశాడు? నారాయణుడు. పని ఎవడు చేశాడు? నారాయణుడు. మనం ఏమనుకుంటున్నావు? అర్జునుడు యుద్ధం చేశాడు అనుకుంటున్నా. అదే మనకు అర్థం, చేసింది నారాయణుడే. అంటే అర్జునుడి దేహాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఎవరు? కృష్ణుడికి అర్జునుడి యొక్క దేహాన్ని ఉపయోగించుకున్నాడు అంతే. అలాగే లోకంలో మీ ద్వారా ఏదైనా మంచి పనులు అయితే మీరు మీ దేహాన్ని భగవంతుడు ఉపయోగించుకుని అది మీకు అర్థం అవ్వాలి. అది మీకు అర్థమైతే మీకు ఇంకా ఆడంబరం రాదు. నిమిత్త మాత్రం బాబా సవేచాచి. ఎన్ని చెప్పినా ఆ ఈశ్వరుడు ఏదో మాటలు చెప్పుకుంటున్నాం. ఈశ్వరుని దయ లేకుండా, ఈశ్వరుని కటాక్షం లేకుండా ఈశ్వర సాక్షాత్కారం కాదు. ఒకటి అధ్యాయంలో మొదలుపెట్టాడు భగవద్గీత, పదే అధ్యాయం వచ్చేసింది. పదే అధ్యాయం దగ్గర ప్రశ్నలు సమాధానాలు వచ్చింది. అక్కడ కృష్ణుడు కూడా అర్జునుడు తిరుగుతున్నాడు, భగవద్గీత చెప్తున్నాడు. చెప్పేవాడు భగవంతుడు, కానీ ఆయన వింటున్నాడు. 11వ అధ్యాయం విశ్వరూపదర్శనం వచ్చే వరకు కృష్ణుని ఎత్తుకోవడానికి అర్థం లేదు. కూడా తిరిగిన పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నీకు అర్థమవుతుందా? ఈ 10 అధ్యాయాలు చెప్పాడు, చెప్పడం జ్ఞానం గురించి చెప్పాడు. ఆ 11వ కృష్ణుడు ఎంతటి వాడో ఆయన చూపి ఆయన దర్శనం, ఆయన స్వభావం అంటే ఆయన సృష్టి అంతా ఎలా వ్యాపించున్నాడో, అందరిగా ఎలా సృష్టి అంతా వ్యాపించున్నాడో, సృష్టిలో జీవకోటికి అంతర్యామి ఎలా ఉన్నాడో, జీవకోటికి అంతరమి ఎలా ఉన్నాడో, సృష్టికి సృష్టిని అంతా వ్యాపించి ఎలా ఉన్నాడో, సృష్టిని ఎలా పరిపాలిస్తున్నాడో, సృష్టిని ఎలా సృష్టిస్తున్నాడో, సృష్టిని ఎలా నియమిస్తున్నాడో, సృష్టిని ఎలా లయం చేస్తున్నాడో, ఇదంతా ఆయన చూపించే వరకు అర్జునుడికి అర్థం లేదు. కృష్ణుడి వైభవం ఆయనకి అర్థం కాని అప్పుడు మనకేం అర్థం అవుతుంది? ఇంకా ఒక పూట కాఫీ లేకపోతే ఉండలేము, ఒక పూట టీ లేకపోతే ఉండలేము. విశ్వరూప సందర్శనం వచ్చే వరకు ఉనికి చెప్తున్నాడు, వింటున్నాడా ఏదో చెప్తున్నాడు, నేను వింటున్నాడా ఏదో చెప్తే ఆ కృష్ణుడి యొక్క వైభవం, నారాయణుడు యొక్క వైభవం, దేవాది దేవుడి యొక్క వైభవం, ఆయనే సృష్టిని నడుపుతున్నాడు. సృష్టిని నడపడమే కాదు, అంతర్యాముగా ఉన్నాడు. జీవకోటికి అంతర్యాము ఉన్నాడు, జడానికి చైతన్యానికి అంతర్యాముగా ఉన్నాడు. ఆయనే డైరెక్టర్ అనే సంగతి విశ్వరూప దర్శనంలో కానీ ఈయనకు అర్థం కాలేదు. మనకు కూడా ఉనికి చదువుతున్నాం చెప్తే ఆ భగవంతుడు ఆయన ఇస్తే దాని తాలూకు అనుభవం పొందడానికి పనికి వస్తాం. కానీ దాని పనికి మనం కూడా అంతే, అర్జునుడికే సాధ్యం కాలేదు. భగవంతుడు మనకి ఎంతవరకు తెలియబడితే అంతవరకు మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. కానీ మనం తెలుసుకోలేము ఈశ్వరుని. సర్వశక్తివంతుడు, కారణాలకు కారణం. ఎవరైనా కారణాలకు కారణం. ఆయన లేయి లేకుండా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరం అంటే అజ్ఞానం. అజ్ఞానం అని చెప్పి రెండు దేహాలు వచ్చేస్తాయి. అంటే ఆయన దయ లేకుండా అజ్ఞానం నశించదు. ఎవరు దయ లేకుండా? శివానుగ్రహం లేకుండా జ్ఞానం రాదు. అయితే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మీకు ఏదైనా మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా మంచి మాట మాట్లాడారనుకోండి, మీకు ఏదైనా మంచి తరంపులు వస్తున్నాయనుకోండి, దానికి తగిన బహుమతులు మీకు ఉంటాయి. దానికి తగిన సంస్కారాలు ఉంటాయి. ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయం, ఇది కాదు నీకు గమ్యం, ఇది కాదు. కృతి మహోదదో పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. నువ్వు మంచి చేస్తే దాని ఫలితం వస్తుంది, అనిపిస్తే పోతుంది. చెడ్డ చేస్తే దాని ఫలితం అనిపిస్తే అది అది ఎలా పోయిందో, ఇది ఎలా పోయింది. ఈ ఫలం అశాశ్వతం గతి నిరోధం ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ గొప్ప లాజిక్ ఎక్కడుందంటే, చాలా మంది గురువులు ఏం చేశారంటే ప్రారంభం అనిపించవలసిందని, చాలా ప్రారంభం అనిపించవలసిందని చెప్పారు చాలా మంది గురువులు. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, ప్రారంభం అనిపించడానికి అక్కడ ఉన్నావు అసలు. నీకు ప్రారంభం ఎవరు అనిపిస్తారు? దేహం అనిపిస్తుంది అంతే కదా. ఆ దేహంతో నీకు తాదాత్మ్యం లేనప్పుడు ఇంక ప్రారంభం అనిపించేవాడు ఎక్కడున్నాడు? అక్కడ ప్రారంభం ఎవరు అనిపిస్తారు? దేహం అనిపిస్తుంది అంతే కదా. దేహం అనిపి ఆ దేహంతో కాదా, దేహము నేననే బుద్ధి అక్కడ లేనప్పుడు ఇంక ప్రారంభం అనిపించేవాడు ఎక్కడున్నాడు? అక్కడ ప్రారంభం దేహం, దేహం పడుతుంది, దేహం ప్రారంభం అనిపిస్తుంది, దేహం చచ్చిపోతుంది, దేహం చచ్చిపోతుంది. ఆ దేహము నేనే మొదటి తలంపు, దేహమునే ఆది తలంపు, మొదటి తలంపు ఉందనుకోండి. జ్ఞానం వల్ల తలంపు కాలిపోయింది అనుకోండి, దేహమునే తలంపు కాలిపోయింది అనుకోండి, జ్ఞానాగ్నిలో కాలిపోయింది అనుకోండి, దేహం ప్రారంభం అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను అనిపిస్తున్నానే బుద్ధి మీకు ఉండదు. అప్పుడు అనిపించినా మీకేం అనిపించదు. ఈ సత్యత మీకు అక్కడ అంటే ఒక జ్ఞానం కలిగినప్పుడు, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మీకు దేహంతో తాదాత్మ్యం ఆత్మజ్ఞానం రావటం ద్వారా మీరు దేహంతో తాదాత్మ్యం పోయినప్పుడు, దేహం ప్రారంభం అనిపిస్తున్నప్పటికీ నేను అనిపిస్తున్నానంటే బుద్ధి మటుకి మీకు ఉండదు. వాడు ప్రారంభాన్ని దాటి వెళ్ళిపోతాడు. ప్రారంభం ఎవరికి? దేహానికి. నా దేహం ప్రారంభం అనిపిస్తాను అనుకునేవాడు లోపల ఉండడం అనుకోండి, మీకు ఆ దేహంతో తాదాత్యం పొందేవాడు ఉండడం అనుకోండి, దేహం అనిపించి ప్రారంభం అనిపించి చచ్చిపోతుంది. లోపల సఫరర్ ఉండడు, లోపల ఉన్నప్పుడు ప్రారంభం అనిపిస్తే నీకేలా? సఫరర్ లోపల ఉండడు. ఆ సఫరర్ లేనప్పుడు ఇంక సఫరింగ్ ఏముంటుంది? ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే నీకు ఇంకా ప్రారంభం కూడా లేదు. అది దేహం ప్రారంభం అనేది చచ్చిపోతుంది, దాని చోటు మీకు తాదాత్వం లేనప్పుడు దాని గోళ మీకే రా. ఈ పవిత్రతను పెంచుకోండి, ఈ ఏకాగ్రతను పెంచుకోండి, తెలివిని పెంచుకోండి, బుద్ధి సూక్ష్మతను పెంచుకోండి, పవిత్రతను పెంచుకోండి, మీరు చేసే పనిలో నేర్పుని పెంచుకోండి, ఓర్పుగా జీవించండి. ఇవన్నీ మనకు ట్రైనింగ్, ఇదంతా ట్రైనింగ్. ఇవన్నీ మనం జాగ్రత్తగా సమకూర్చుకుంటే, ఈ దైవీ సంపదలంతా జాగ్రత్తగా సమకూర్చుకుంటే ఆత్మజ్ఞానానికి యోగ్యత పడుతుంది. మనకి ఆత్మజ్ఞానానికి యోగ్యత పడుతుంది. మనం తెలివితేటల వల్ల కూడా తెలివితేటలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనం కొన్ని తెలివితేటలన్నా పెరుగుతాయి మనకి. పాలకొల్లో మానసిక వికారంలో స్కూల్ అని ఉంది. ఇప్పుడు అది ఆ తెలిమదేలి రోడ్లో కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ 90 మంది ఉన్నారు మానసిక జ్ఞానులు. వాళ్ళు 4 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు. అంటే మైండ్ సరిగ్గా పని చేయదాడు. వాళ్ళకి దొడ్డుకి వెళ్ళటం చేత కాదు, మూత్రం ఔషధికి మూత్రం విసర్జించడం చేత కాదు. నెంబర్ 2 వచ్చింది అనుకోండి, చేత కాదు. వాళ్ళకి నెంబర్ 1 వస్తే చేత కాదు. ఈ మేస్టర్ల మానసిక జ్ఞానులు స్కూల్లో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ పిల్లలందరినీ జారి తీసి, తల్లిదండ్రులు చెప్పలేకపోతే ఆ పిల్లల్ని మానసిక వికలాంగులు, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళందరినీ జారి తీసి, ఔషధికి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలో, నెంబర్ 2 దొడ్డికి వెళ్ళినప్పుడు ఎలా గుర్తించాలో నేర్పి వాళ్ళకి చేతకాన వాళ్ళని నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ చేతకాన వాళ్ళకి ఆ దొడ్డుకి వచ్చినప్పుడు దొడ్డికి వెళ్ళాలి, మూత్రం విసర్జన చేసినప్పుడు ఎలా వెళ్ళాలి, వాళ్ళకి 7 దగ్గరికి వచ్చినప్పుడు చేత కాదు, అవి నేర్చుతున్నారు వాళ్ళకి. మానసిక వికలాంగులకి నేర్పినప్పుడు మనం నేర్చుకోవడానికి మనం తెచ్చోళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు మేము ఎంతమందికి వచ్చాము తెలివితేటలు కూడా కొంచెం నేర్పుతున్నాము. ముందు ఇది నేర్పాం, దొడ్డికి వెళ్తాను అవుట్ సైడ్కి వెళ్తాను, ముందు ఇది నేర్పాను తర్వాత తెలివితేటలు పెంచుతాం అంటున్నారు. ఇప్పుడు జర్మనీ వాళ్ళు ఏమంటున్నారు, నాకు నిన్న సాయంత్రం సలహా చేసింది ఆవిడ, మీరు ఇటు స్పిరిచువల్ వర్క్ చేస్తున్నారు, సోషల్ వర్క్ చేస్తున్నారు, ఈ సమాజానికి సంబంధించిన గొడవల్లోకి మీరు వెళుతున్నారు, మీరు వెళ్ళొద్దు, మీరు స్పిరిచువల్ వర్క్ సరిపెట్టేసుకోండి. ఈ సమాజం గొడవలు హై స్కూళ్ళు కాలేజీలు బిల్డింగ్లు వాళ్ళు ఏ పిలుస్తా ఉంటారు నెమ్మదిగా తగ్గించేసుకోండి, అందులోకి వెళ్ళొద్దు. సమాజానికి సంబంధించి మీరు ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, ఏది స్పిరిచువల్ వర్క్ చేస్తున్నారు. సమాజానికి సంబంధించిన పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ స్పిరిచువల్ వర్క్ అందరూ చేయలేరు. ఇది చాలా కష్టమైన పని, ఇది అందరు ఇక్కడ సరిపెట్టేసుకోండి. ఇక్కడ సరిపెట్టేసుకుని ఎవడ షాప్ ఓపెనింగ్ చేయమంటే షాప్ ఓపెనింగ్, కాలేజీ ఓపెనింగ్ అయితే కాలేజీ ఓపెనింగ్, స్కూల్ ఓపెనింగ్ అంటే స్కూల్ ఓపెనింగ్, అక్కడ ఎవడ నుయ్యి కడితే నుయ్యి దగ్గర కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొట్టడం. ఆ కొబ్బరికాయ కొట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు వెళ్ళి కొబ్బరికాయ కట్టక్కర్లేదు. అయితే మీరు సోషల్ వర్క్లోకి వెళ్ళదు, స్పిరిచువల్ వర్క్ సరిపెట్టుకోండి. అది నా సలహా అని చెప్పింది ఆవిడకి, నేను సాయంత్రం చెప్పింది. ఇంకా రిబ్బన్ కలిసి ఎందుకంటే ఈ భక్తి సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యస్థాయి, జీవకోటిక చైతన్యస్థాయి దంచడం పని వదిలేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టడం, ఎన్ని కొబ్బరికాయలు కొడతారు. అంటే ఆ పని చేసేవాళ్ళు ఉన్నారు చేస్తున్నారు, ఆ పని చేయకూడదని కదా, చేసేవాళ్ళు ఉన్నారు చేస్తున్నారు కదా. ఎందుకంటే ఎన్ని రిబ్బన్లు కత్తిరిస్తారు, ఎక్కడ చూడ పులిస్టాప్ పెట్టుకోవాలి. ఒక ఏదో ఒక బిల్డింగ్ ఓపెనింగ్ వెళ్ళాను కూడా అందరు పిలుస్తారు, ఎక్కడ చూడ ఆఫ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఈ వర్క్, ఈ స్పిరిచువల్ వర్క్ మటుకు చేయండి, ఇది అందరూ చేసే పని కాదు. సోషల్ వర్క్ అందరూ చేయగలరు, ఎక్కడో గోడ కట్టించాలని కూడా చాలా మంది కట్టించగలరు గోడ, మీరే చేయక్కర్లేదు. ఈ స్పిరిచువల్ వర్క్ సరిపెట్టేసుకోండి అని షీ గేవ్ మీ అడ్వైస్. మీరు చేసే వర్క్ కళ్ళకు కనిపించేది కాదు, చెవులకి వినపడేది కాదు, ఆ పని చేయండి. కళ్ళకు కనిపించే పనులు చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. అయితే అందులోకి మనం అతిగా చెందుతుంటే ఇది చేరుతున్నాను ఆవిడ చెప్పింది. అసలు మనం సోషల్ వర్క్ లోకి అతిగా వెళితే ఇది చేరుతున్నారు. అలాగే సోషల్ వర్క్ పొరపాటు అంటారు, అది చేసి వాళ్ళు చేస్తా ఉంటారు, ఇదంతా మనం చట్టబెట్టేసుకోక్కర్లేదు. అది అంటే ఎవరు భగవంతుడు చేసే పని మేము చేస్తున్నామంటారంటే మీరు, మీకు జ్ఞానం ఏంటి? భగవంతుడు చేసే పని భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చేసే పని ఆ భగవంతుడే చేస్తున్నాడని గుర్తింపు కూడా లేని మీకు ఇంకా మీకు జ్ఞానం ఎలాగొస్తుంది? భగవంతుడు చేసి పని భగవంతుడు చేస్తున్నాడని తెలియకుండా అది తెలియకపోవడం ఒక పొరపాటు, పైగా నేను చేస్తున్నాను అనుకోవటం ఇంకో పొరపాటు. అసలు అది తెలియకపోవటం ఒక పొరపాటు, కొంచెం తెలియనివాడు తెలియనట్టు పడి ఉంటారంటే నేనే చేస్తున్నాను అంటాడు. ఇంకోటి ఈశ్వర ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతుంది. ఎలక్షన్ లో ఓడిపోవటం ఎగటం కాదు, నీ ఇష్టం కాదు. ఏదో గాలి వస్తా ఉంటుంది, ఎగుతూ ఉంటారా గాలి ఓడిపోతూ ఉంటారు, అది కూడా నీకు తెలివితోటి సంబంధం లేదు. 5 కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి నెగ్గిన వాళ్ళు ఉన్నారు. ఈశ్వర ప్రణాళిక సృష్టినే కాదు, జీవకోటిని కూడా నియమించేవాడు ఈశ్వరుడే. ఈ పంచభూతాలనే కాదు, ఈ పంచభూతాలనే, పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి మనకు. కాళహస్తి, అరుణాచలం ఒకటి, జంబుకేశ్వరం ఒకటి, చిదంబరం ఒకటి, కాంచీపురం ఒకటి, మనకు పంచభూతాలు. పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. అందులో అరుణాచలం అగ్నిలింగం. అరుణాచలం ఏంటది? అగ్నిలింగం, తేజోలింగం. తేజోలింగం అది ఏంటది? అన్నామలం. అన్నామలం అంటే ఎర్రటి కొండ, ఎర్రటి కొండ. తిరుగు అన్నామలై తిరుగు అన్నామలై. ఆ తిరుగు అంటే శ్రీ, తిరుగు అంటే శ్రీ. అంటే ఎర్రటి కొండ అంటే అగ్ని, అగ్ని కొండ అంటే ఫైర్కి, అగ్నికి అది సంకేతం, అగ్నికి సంకేతం. అగ్ని అంటే గుర్తిస్తాం. అరుణాచలం ఇది పంచాక్షి. అరుణాచలం శివానక్కర్లేదు. అరుణాచలం దీని పంచాక్షి నామం అంటారు. అరుణాచల శివాన్ని కూడా అనక్కర్లేదు. అరుణాచలం లెక్క పెట్టిన ఐదు అక్షరాలు, అరుణాచలం ఐదు అక్షరాలు. ఈ అరుణాచలాన్ని ఏమంటారంటే పంచాక్షి నామం. ఏమంటారు? అరుణాచల శివాన్ని అక్కర్లేదు. అరుణాచలం, 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 శివాన్ని కూడా అనక్కర్లేదు. ఏం చెందండి, ఆ కొండ రూపం ధరించిన వాడు శివుడు. కొండ వేరు, శివుడు వేరు కాదు. కొండ వేరు, శివుడు వేరు కాదు. ఆ కొండ రూపం శివుడే కొండ రూపంలో ఉన్నాడు. శివుడే కొండ రూపంలో ఉన్నాడు. అయితే ఆ కొండ వేరు, శివుడు వేరు కాదు. అయితే అరుణాచల శివాన్ని కూడా అనక్కర్లేదు. అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. ఒక పురాణంలో ఏముందంటే, ఇప్పుడు గుర్తొస్తాం, ఒక పురాణంలో ఏముందంటే 3000 కోట్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు ఎలా 3000 కోట్లు చేసిన దానితో సమానత్వం ఒక్కసారి అరుణాచలం అని అంటే శివాను కూడా అనక్కర్లేదు. అట్లా ఈ సొమ్ము నాది కాదు, ఒక పురాణాంతర్గతం ఇది. సొమ్ము నాది కాదు, ఒక పురాణంలో చెప్పిన మాట. 3000 కోట్లు నువ్వు శివనామం చేస్తే అరుణాచలం, అరుణాచల శివాన్ని అక్కర్లేదు. అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం అనే నామం ఒక్కసారి చేస్తే 3000 కోట్లు శివనామం చేసే ఫలితం నీకు వస్తుందని. అంటే నీ పనులన్నీ భగవంతుడు చేస్తున్నాడు, ఈశ్వరుడు ప్రణాళిక అంత జరిగిపోతుంది. అదే ఇక్కడ చెప్పాడు కృష్ణుడు. అర్జున నువ్వు కర్ణుని చంపవనుకో, భీష్ముని చంపవనుకో, దుర్యోధను ఎవరిని చంపవనుకో, నువ్వు చంపకుండా చచ్చిపోతారన్నాడు. నువ్వు చంపవను కానీ బతుకుంటారని చచ్చిపోతారని చెప్పాడు. అది నాది గౌరవం. ఒకవేళ నువ్వు చంపవను కానీ చనిపోతారు, అది చనిపోక ఉంటారా? చనిపోతారు. ఇప్పుడు అర్జునుడు చంపడానికి భీష్ముడు ఎలా ఉంటాడా, అర్జునుడు కర్ణుడు ఎలా ఉంటాడా, ద్రోణుడు వాడు మామూలుగా చనిపోతారు. వాళ్ళు నువ్వు చంపకపోయినా చచ్చిపోతారు. వాడి స్వచ్ఛంద మరణం భీష్ముడిది. భీష్ముడిని ఎవడు చంపలేడు మామూలుగా, కానీ వాడి స్వచ్ఛంద మరణం వాడంతా వాడి శరీరాన్ని విడిచిపెట్టాలని విడిచిపెట్టేశాడు. అన్ని అది బాహ్యంగా అన్ని ఉండి సుఖం అంటే ఎలా తెలియని వాడు ఒక భీష్ముడు ఒకడే. సామెత ఏమిటి ఉంది? బ్రహ్మచారి చీరను ముట్టుకుంటే సంసారం అవుతాడు, బ్రహ్మచారి చీరను ముట్టుకోకపోతే సన్యాసం అవుతాడు. నీకు అర్థం అవటాలి అని అంటున్నారు. కానీ బ్రహ్మచారి సామెత ఉంటుంది. బ్రహ్మచారి చీరను ముట్టుకుంటే ఏమవుతాడు? సంసారం అవుతాడు. ఏమవుతాడు? సంసారం. చీరను ముట్టుకోపోతే ఏమవుతాడు? సన్యాసి అవుతాడు. భీష్ముడు గృహస్థాశ్రమంలో సన్యాసే. అది గృహస్థాశ్రమంలో భీష్ముడు సన్యాసే. ఆయన అన్ని భోగాలు ఉన్నాయి, సుఖం అనేది ఎలా ఉంటుందో తెలియదు భీష్ముడికి. ఏదో ఆ దేహ ప్రారంభం అటువంటిది. ఆలకేళ్ళకి సేవ చేయడంతో సరిపోయింది. ఈ కౌరవులకి పాండవులకి చదువులు చెప్పించడం, వాళ్ళకి పెద్దవాళ్ళు చేయటం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, ఈ గొడవతో సరిపోయింది దానికి. ఆయన ఏం సుఖపడలేదు భీష్ముడు. బ్రహ్మచారి భీష్ముడు, బ్రహ్మచారి భీష్ముడు, బ్రహ్మచారి. బ్రహ్మచారి చీరను ముట్టుకుంటే ఏమవుతాడు? సంసారం అవుతాడు. చీరను ముట్టుకోడు అనుకోండి, ఏమవుతాడు? సన్యాసి. అంటే భీష్ముడు గృహస్థాశ్రమంలోనా సన్యాసి? ఎవరు? భీష్ముడు. అంటే వాళ్ళందరినీ ఇక్కడ మీరు బాగా అర్థం అవ్వాలి. ఈ నిమిత్తం మాత్రం భవ సవ్య చాచిందని ఆ విషయం మనకు అర్థమైతే అందరికీ అహంకారం నశిస్తుంది. ఇదంతా భగవంతుడి. మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే భగవంతుడు చేసేది మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. అసలు దానివల్ల అజ్ఞానం పెరుగుతుంది. మనం డస్టే భగవంతుడు విడికే మనం ఇప్పుడు మనం అన్నం వండేటప్పుడు గరిటని ఎలా ఉపయోగించుకుంటాం మనం? అన్నం వండేటప్పుడు గరిటని ఎలా ఉపయోగించుకుంటున్నాము? మన భగవంతుడు విడికే గరిటి కింద మన శరీరాలను ఉపయోగించుకుంటున్నాడు అంతే. అది అర్థం అవ్వాలి మనకు. ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది. కొంతమంది కూర వంటం చేత కాదు, అన్నం వంటం చేత కాదు, నేర్చుకోరు. కొంతమంది కాఫీ కాస్తే 6 నెలల జ్ఞాపకం వస్తుంది. చాలా మంది కూరలు వంటం చేత కాదు, చాలా మందికి చేత కాదు. మీకు అర్థం అవుతుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది. ఈ కూరలు అంటే చేత కాని వాళ్ళు, అన్నం అంటే చేత కాని వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మానేసి వంకాయలు మంచి అయినా వంకాయలను తెచ్చటం, గరిటి మంచిదైనా గరిటిని తెచ్చటం, చపాలా మంచిదైనా చపాలాను తెచ్చటం, అయితే ఆ పనిముట్లన్నీ పట్టుకుని తిరుగుతున్నారు. ఇలా ఉంది తయారైంది లోకం. మాకు కాఫీ తాగటం చేత కాదు, తప్పులేదు. మాకు కాఫీ అలవాట్లేదు అంటే అది కాఫీ తాగి అలవాటు, టీ తాగి అలవాటు, ఇళ్ళు ఉంటాయి కొన్ని. వాళ్ళ ఇంటికాడ ఎన్నడూ మనం కాఫీ తాకూడదు, టీ తాకూడదు. అది మర్యాదకి అంటారు కాఫీ పెట్టమంటారు, టీ పెట్టమంటారు. చాలా ప్రమాదం వాళ్ళ ఇంటికాడ కాఫీ కానీ టీ కానీ పుచ్చుకుంటే. వాళ్ళు ఏం చేస్తారంటే టీ పొడి అక్కడ ఉంచేస్తారు, చుట్టాలు వచ్చినప్పుడు పెడతారు. ఆ టీ పొడి తేకొని 6 నెలలు ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు గుర్తించుకుని కాఫీ, కొంతమంది ఇళ్ళకాడ కాఫీ పుచ్చుకోరు, టీ పుచ్చుకోరు. వాళ్ళు మర్యాదకి అంటారు కాఫీ పెట్టమంటారు. అని చెప్పడం నన్ను అనకండి. మీరు ప్రమాదంలో పడ్డారు, పాయిజన్ కింద అయిపోతుంది. తప్పేం లేదు. ఆవిడ కొంతమంది అసలు కాఫీ టీని పుచ్చుకోరు. మీరు చుట్టం చూపు వెళ్ళారనుకోండి, కాఫీ పెట్టమంటారనుకోండి, పెట్టండి అంటారనుకోండి, అయితే అయిపోయింది మీ పని. వాళ్ళకి అలవాట్లేదు. ఉడికి అలా ఉంచుతారంటే కాఫీ పొడం కొంత పందారం ఉంచుతారు. వాళ్ళకి అలవాట్లేదు. అలవాట్లేదు ఏ అది కలిపేస్తారు. కాఫీ తెలియదు, పాలు తెలియదు, టీ తెలియదు, ఏదో తెలియదు వాళ్ళకి. అది తెలుసుకోవడానికి ఇంకో పిహెచ్డి దగ్గరికి వెళ్ళాలి మనం. అంటే కాఫీ కొంతమంది వెళ్ళకాడ కాఫీ పిచ్చుకోరు, టీ పిచ్చుకోరు. వాళ్ళ దగ్గరికి మీరు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళా కాఫీ అటువంటిప్పుడు అబద్ధాలు చెప్పినా పర్లేదు. టీ పిచ్చుకుని మేము టీ పిచ్చుకుని వచ్చేసామని చెప్పండి. అబద్ధాలు మీకేమి నష్టం లేదు, వాళ్ళకేమన్నా. వాళ్ళు బతికం బాబు అంటారు, మీరు బతికం బాబు అనుకోండి. వాళ్ళు దాటేసామనుకుంటారు, మీరు దాటేసామనుకోండి. వాళ్ళు అనుకుంటారు టీ మాకు వద్దని పిచ్చుకుని వచ్చేసామంటే వాళ్ళకి అలవాట్లేదు, ఇంకా దాటేసాము బాబు అనుకుంటారు. మీరు దాటొచ్చేయండి. అలవాట్లేదు పెడతారు అనుకోండి, మీకు పొట్టబ్రం 4 నెలలు పట్టుకుంటుంది. అది టీ వచ్చేది, పాలు వచ్చేది, ఏం తెలియదు. పాలుకి పాలు, టీ పొడి, టీ పొడి ఏంటో తెలియదు మీకు. అది తప్పు లేదు, మీకు చేత కాకపోతే నేర్చుకోండి. ఆ టీ కప్పును తిట్టి, ఆ టీని తిట్టి, పంచదారని తిట్టి, ఆ దాకని తిట్టి ఎంతమంది తిడతారు అంటున్నాడు. ఇది ఇంగ్లీష్లో సామెతం. మీరు చేతకపోతే నేర్చుకోవాలి, కానీ కంచాలను ఎక్కడ తిడతారు, దాకలను ఎక్కడ పట్టుకుని తిడతారు? మీకు వంకాయలు మంచియే, దాక మంచిదే, అన్ని సరిపు గ్యాస్ ఉన్న అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుండగా మీకు ఆ గ్యాస్ని తిట్టి, కంచాలను తిట్టి, దాకలను తిట్టి, వంకాయలు మంచియని, వంకాయలు మంచి కదని తెచ్చినోడు సరైన వాడు కదా, వంకాయలు తిరిగేలాగా. ఎన్ని వంకాయలు నన్ను తిడతారు? అయ్యో మేము నేర్చుకుందామని ప్రయత్నం చేసి మానేసి ఆ దాఖలను తెచ్చడం, కంచాలను తెచ్చడం, గ్లాసులను తెచ్చడం, ఇంట్లో వాళ్ళని తెచ్చడం. అంటే ఇది అజ్ఞానం అలా ఊగించేస్తున్న మనిషిని, అజ్ఞానం ఊగించేస్తున్న మనిషి. అంటే వంట అనేది సామాన్యం కదా, పెద్ద నేర్పదు. అందరు కొంతమంది కూరలు మీరు పచ్చగడ్డి వంకాయలు దేరకాయలు అక్కడ పచ్చగడ్డి గొప్పగా వండగలరు. పచ్చగడ్డి వంకాయలు దేరకాయలు అక్కర్లేదు. పచ్చగడ్డి మధ్యలో ఈ పచ్చల కూరలు తోటకూర ముక్కలు ఈ పెరుగుతాయి, అవి కూడా గొప్పగా ఉండగలరు. అది ఒక రాస్తది, అందరూ నేర్చుకోరు. నేర్చుకుంటే వస్తుంది, కానీ నేర్చుకోవాలని టైం లేదు కదా. నేర్చుకోవాలని నేర్చుకోవాలని కోరిక లేనప్పుడు ఇంకా నేర్చుకోలేరు వాళ్ళు. నేర్చుకుంటే వస్తుంది. అంటే సాంగత్యం ఏంటంటే, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీరు అంతేగాని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం మానేసి వంకాయలు తిట్టి కంచాలు తిట్టి గరిటెలు తిట్టి ఇంకేమి ఇంట్లో వాళ్ళు తిట్టి ఎంతమంది చెబుతారండి, చెబుతారండి. గరిటెలు చేస్తుంది పాపం. కొంతమంది పచ్చగడ్డి కూడా అద్భుతంగా ఉండగలరు. పచ్చగడ్డి అంటే అదొక యాక్ట్, అది ఒక నేర్పు అనమాట. అది అందరికీ రాదు, నేర్చుకుంటే కొంతమందికి వస్తుంది. అదొక నేర్పు. అది అలా నేను ఖత్తార్లో చూశాను, అద్భుతం. కూరలేండి, స్వీట్లేండి, అద్భుతం. పైగా జబ్బు చేయవు. మనం బజార్లో స్వీట్ కొనుక్కుంటే తప్పనిసరిగా నూనె ఎక్కువేసేది, నెయ్యి ఎక్కువేసేస్తారు, పంచదార ఎక్కువేసేస్తారు. ఖత్తార్లో చూశాము, కూరలు అద్భుతం, కారం లేదు, కారం లేదు, ఏమి లేదు. మీరు ఒక స్వీట్ బదిలి ఇంకో స్వీట్ ఎక్కువ తిన్నా మీకు జబ్బు చేయడం. బజార్లో చిన్న స్వీట్ కొనుక్కు తింటే మీకు జబ్బు చేసేస్తుంది. ఏం చేయాలంటే వాడు ఎలా తయారు చేయాలో తెలియదు. ఎలా తయారు చేస్తే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. అలా కత్తార్లో చూశాను, ప్రతి కూర వాళ్ళు చేసేది, కూర ఏంటి, స్వీట్ ఏంటి, ఏదైనా సరే అద్భుతం. అంటే ఆరోగ్యం చెడదు. ఇంటికి నేను చెప్పేది రుచికి రుచి, రుచికి రుచిగానే ఉంటుంది. మీ శారీరక ఆరోగ్యం చెడదు. ఒకవేళ మీకు ఇష్టంగా ఉండి కొంచెం ఎక్కువ తిన్నా మీ ఆరోగ్యం చెడదు. స్టమక్ అప్సెట్ అవ్వదు. అంటే ఇక్కడ భగవంతు ఇక్కడ చెప్పేది ఏంటంటే, భగవంతుడు చేసి పనులు కూడా మేమే చేస్తున్నాం, భగవంతుడు సాధించేది కూడా మేమే సాధిస్తున్నామని అలా అనుకోవద్దు. ఎవరు అడుగుతున్నారు భగవాన్, ఎవరు అడుగుతున్నారంటే, అంటే నాకు భక్తి కావాలి. అయితే భక్తి పట్ల ఇంకా తపన పెరగాలి, అంటే భక్తిని పెంచుకోవాలంటే నాకు అని ఎవరు అడుగుతున్నారు. దానికి ఉపాయం ఏంటంటే, భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు భక్తి పెంచుకోవాలి, ఆ తపన పెంచుకోవాలి అని పెంచుకోవాలి. నీకు ఉద్దేశం ఉంటే అది మంచి తలంపే. భక్తిని పెంచుకోవాలి, తపన పెంచుకోవాలి, భగవద్ అనుభవం పొందాలనే తలంపులు నీకు వస్తున్నాయంటే నీ పూర్వపుణ్యం ఆ తలంపులు తెచ్చి పెడుతున్నాయి. నీకు పూర్వపుణ్యం లేకపోతే ఆ తలంపు కూడా రాదు. ఫెయిల్ అవుతావు, ప్యాస్ అవుతావు, వేరే విషయం. నీ పూర్వపుణ్యం లేకపోతే ఈ భగవద్ అనుభవం పొందాలనే తలంపు కూడా నీకు రాదు. ఈ చదువులు ఏముందండి, తపస్సులు ఉంది. ఏముంది అక్కడ తపస్సులో? ఇది మనస్సుతో నేర్చుకుని కానీ ఎన్ని మనస్సుతో నేర్చుకుని అది పూర్వపురుషుల్లో ఒక ఋషి చెప్తాడు. జ్ఞానవంత లోపల ఎక్కడో ఉందనుకుంటాం, అరుణాచలంలో, కాశీలో, రామేశ్వరంలో ఎక్కడో ఉంది. ఎక్కడో అవన్నీ ఎందుకు అవుతామంటే పవిత్రం అవటానికి. కొంత తీర్థానికి వెళ్ళొస్తే పవిత్రం అవుతాం. అవన్నీ మంచి వాండరింగ్ కానీ జ్ఞానం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. జ్ఞానం ఎక్కడ ఉంది? నీ హృదయంలోనే ఉంది. భగవంతుని అందరి హృదయాల్లో నేను ఉన్నానని గీతలో చెప్పాడు. అందరి హృదయాల్లో నేను ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను. ఆ జీవుడికి మొదలు నేను, మధ్యలేను, అంతము నేను అని చెప్పాడు. అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. ఉన్నాడు అక్కడ ఉన్నమాట నిజం. కానీ తపస్సు అనే తాళం చెవి లేకుండా నీకు వాడు దొరకడు. తపస్సు అనే తాళం చెవి సంపాదించకుండా లోపల వాడు ఉన్నా నీకు దొరకడు. బుద్ధిగాడు దొరకడు. బుద్ధిగాడు లోపల ఉన్నాడు. నారాయణుడు లోపల ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు లోపల. నీకు దొరకడు, నీకు అందడు, నీ కళ్ళకు కనపడ్డు, చెవులకి వినపడ్డు. తపస్సు అనే తాళం చెవి లేకుండా నువ్వు లోపల ఉన్న బుద్ధిగాడిని పొందలేవు. వాడు ఉన్నాడు, నీకు తపస్సు లేదు, ఆ వివేకం లేదు, ఆ విజ్ఞానం లేదు, ఆ తపస్సు అసలు లేదు. తపస్సు అనే తాళం చెవి లేకుండా, తపస్సు అనే తాళం చెవి లేకుండా లోపలున్న బుజ్జిగాడు నీకు జరుగుతాడా? నారాయణుడు నీకు వ్యక్తం అవుతాడు, వ్యక్తం కాదు, ఉన్నా వ్యక్తం కాదు. జర్మనీ ఆవిడ ఇంకోటి చెప్తు టైం ముగించేది. రామకృష్ణ మిషన్ స్వాములు అంతే, మూడింటికి మొదలు పెట్టారనుకోండి, రెండింటికి మొదలు పెట్టారు, మూడింటికి ఆఫ్ చేసేస్తారు. మూడింటికి మొదలు గంట 40 నిమిషాలు, ఒక గంట కానీ 45 నిమిషాలు కానీ అంతకంటే చెప్పాలి. గడియారం దగ్గర పెట్టుకుంటారు, రెండింటికి ప్రారంభించారు, మూడింటికి ఆఫ్ చేసేస్తారు, మూడింటికి ప్రారంభించారు, 4 గంటలకు ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. నీకు వద్దన్నా లభిస్తుంది, లోపల తపన ఉండాలి, నీకు లోపల ఈశ్వరుని లోపల జిజ్ఞాస ఉండాలి, లోపల నీకు లోపల నుంచి రావాలి, మనం తెలుసుకోవాలి, నా కాంక్ష నీకు లోపల జిజ్ఞాస రావాలి. జిజ్ఞాస జ్ఞానము ఆచరణ, జిజ్ఞాస జ్ఞానము సుఖం. అంటే నీకు ఎప్పుడైతే జిజ్ఞాస కలిగిందో జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఎంతో కొంత ఆచరణ రావాలో బుద్ధి కలుగుతుంది, ఎంతో కొంత ఆచరణ ఆచరణలోంచి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు జిజ్ఞాస, తర్వాత ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఇది మంచి అని మనకు బాగా అర్థమవుతుంది అనుకోండి, స్పష్టంగా తెలుస్తుంది అనుకోండి, ఇది మంచి అని స్పష్టంగా తెలుస్తుంది అనుకోండి, ఆ కృష్ణా దీపాన్ని మర్చిపోకండి. ఈ ఠాగూర్ రాశాడు, నేను రేపు పొద్దున్న వచ్చేస్తాను, రేపు పొద్దున్న వచ్చి లోపల నా పని ఎవరైనా చేసి పెడతారా? కృష్ణా దీపం ఎదురకు వచ్చేసి నేను చేసి పెడతాను, నీ అంత పెద్ద పని చేయలేను, 4 సరిపడి చేసి పెడతాను. మనం కూడా కొన్ని సూర్యుడి చేయడానికి రాక నేను కృష్ణాల దీపం చేసి పని చేయగలం, అసలు ఎఫర్ట్ ఉంటే. జిజ్ఞాస జ్ఞానము రాసుకోండి, జిజ్ఞాస జ్ఞానము ఆచరణ ఆత్మజ్ఞానం, 4 మెట్లు. ఏంటి 4 మెట్లు అంటే? నీ లోపల ఆ జిజ్ఞాస లోపల నుంచి రావాలి, ఆ జిజ్ఞాస కూడా రావాలని చెప్పడం. మీ పూర్వజన్మల్లో ఏదైనా సత్కర్మ చేసి ఉంటే వస్తుంది, కానీ లేకపోతే మిమ్మల్ని మొత్తినా రాదు, రంపం పెట్టి కోసేసిన రాదు. మీరు ఇంతమంది ఇక్కడ వింటున్నారు, ఇక్కడ మీరు ఇంతమంది వింటున్నారు, నాకు ఆశ్చర్యం అనే భక్తులు. అప్పుడు నేను కమలమ్మ గారి ఇంటికాడ ఉన్నామనుకోండి, బంగారాజు గారి ఇంటికాడ ఉన్నామనుకోండి, ఈ సబ్జెక్ట్ ఎందుకున్నారో తెలియదు. కొంతమంది పెళ్లిళ్ళు గొడవలు మాట్లాడటానికి వస్తారు, అలాగే అక్కడి నుంచి సంబంధం వచ్చిందని, ఎక్కడి నుంచి సంబంధం వచ్చింది, ఏం చేద్దాం. ఆ పెళ్లి కుదిరే వరకు సంబంధాల గురించి మనం అడ్వర్టైజ్మెంట్కి ఉండకూడదు, కుదిరాక చెప్పుకొచ్చింది పెళ్లి కుదిరిందని. అంటే ఆ తలుపు దగ్గరేసి నాతో మాట్లాడతారు వాళ్ళు తలుపు దగ్గరేసి నాతో. మన భక్తుల్లో ఆ తలుపుకు బొర్రులు ఉంటే బొర్రులు ధర విని వాళ్ళు ఉన్నారు. ఈ భక్తులు ఎందుకు వింటున్నారో తెలియదు, పని వీళ్ళకి సంబంధం అది, ఆ పెళ్లి సంబంధం వీళ్ళకి ఎవరో చెప్తున్నారు, నేను ఎవరిలో వింటున్నారు, నేను నాకు సూచించిన సలహా చెప్తాను. తలుపుకు బొర్రులు ఉంటే బొర్రులు ఈ ఇక్కడ ఉన్నారు ఈ భక్తులు, ఇప్పుడు పేర్లు చెప్పడం ఎందుకు అని ఆగోరపరిచినట్టు ఉంటుంది. ఎందుకు వింటున్నారో తెలియదు. లేదా బొర్రు కొంచెం పైన ఉందనుకోండి, కాలు పైకెత్తి చూడటం. వీళ్ళు మనుషులు 5 అడుగుల్లో ఉన్నారు, 6 అడుగుల్లో ఉన్నారు, 7 అడుగుల్లో ఉందనుకోండి, ఆ బొర్రు ఇలా పైకెత్తి ఎందుకు వింటున్నారు? మీరేం ప్రజలకు ఉపకారం చేయొద్దు, ప్రజలకు ఏం మంచి చేయొద్దు, మీరేం సేవ చేయొద్దు, ఏ మాత్రం లేకపోతే ఎవరో చెప్తున్నారు. వాళ్ళు తలుపులేసి ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, వాళ్ళు ఏంటది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కూడా వినకూడదు. ఇప్పుడు రాత్రి 12 వెళ్ళి చెప్పిరమ్మన్నాడు పాండవులు భీష్ముడితో మాట్లాడతానికి, మీ కూడా ఎవరిని వెళ్ళొద్ది, 5 పాండవులను 5 వెళ్ళమన్నాడు, నేను కూడా రాను, మీ 5 వెళ్ళనని చెప్పాడు. ఎందుకంటే కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్ఫిడెన్షియల్. ఇక్కడున్న భక్తుల్లో తలుపుసందులో వాళ్ళకి ఏం కలిసి వస్తుందో తెలియదు. వచ్చి వెళ్తారు, 2 గంటలు చెప్తే అంటారు, 3 గంటలు చెప్తే అంటారు, ఏంటో అర్థం కాదు. కాళ్ళు పైకెత్తి చూడటం అది. అప్పుడు ఆయనకు సంబంధించిన విషయం అంటే ఆయనకు సంబంధించిన విషయం కాదు. ఎవరిలో చెప్తున్నారో ఏది నెరవేరుతున్నారు. ఆ పెళ్లిళ్ళు కూడా వీళ్ళకెందుకు నాడేదైనా సలహా ఇస్తే చెప్పొచ్చు. అందుకే రమణ మహర్షి చెప్పాడు, ఇతరుల గొడవల్లో ఎవరి గొడవలో నువ్వు కలవ చేసుకోవద్దు. ఇతరుల గొడవల్లో ఎవరి గొడవలో నువ్వు కలవ చేసుకునే చివరికి నీ పతనం ప్రారంభం. మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే చెప్పొచ్చు. ఎవరో మాట్లాడుతున్నారు లోపలికి వచ్చి తలుపులు వేసి, నేను వింటున్నాను. ఆ తలుపు సందులో చూస్తే ఈ భక్తి ఇక్కడున్న భక్తులు చెప్పమంటే చెప్తాను. అంటే ఆ చిన్న విషయం కూడా తెలియని వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏంటి? కొంతమంది ఈ భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి తెలియకూడదు, వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి తెలియకూడదు, మిగతా వాళ్ళ కుటుంబంలో జరిగితే దేశం అంతా తెలుసుకోవాలి. వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి తెలియనివ్వరు, ఇంకో కుటుంబంలో జరిగింది అనుకోండి దేశం అంతా తెలుసుకోవాలి. అంటే అంత బుద్ధిమంతులు అన్నమాట వీళ్ళు. యేసుక్రీస్తు ఇదే విషయం చెప్పాడు, ఎదటవాడి కంటిలోనూ నలుసి నీకు కనిపిస్తాను, కానీ నీ కంటిలో ఉన్న దూరం నీకు కనపడటం లేదు. ఎదటవాడి కంటిలోనూ నలుసి నీకు కనిపిస్తాను, కానీ నీ కంటిలో ఉన్న దూరం నీకు కనపడటం లేదు. ఇప్పుడు నేను బంగారాన్ని గారించి కానీ ఏదో పెళ్లి విషయాలు ఏదో మాట్లాడుతున్నారు, అది భక్తులకు సంబంధం లేని విషయం, అది సబ్జెక్ట్ కాదుపోయినది, అది పర్సనల్ మ్యాటర్, కాన్ఫిడెన్షియల్ విషయాలు. అది పాండవులు భీష్ముడి దగ్గరికి పంత ఆయన కూడా వెళ్ళలేదు, వీరికి సలహా చెప్పాడు కానీ ఆయన కూడా వెళ్ళలేదు. అయ్యి ఎప్పుడు పంపాడు? రాత్రి 12 గంటలకు పంపాడు. భక్తులు కొంతమందిని గ్రహిస్తాను ఇప్పుడు, ఎవరి జన్మలు గంట గంట చెప్తే ఆప్ చేయని అనవసరం, నీకు నోరు నొప్పి అంటాను ఎవడు. అయితే అది నీకు ఆ తపన ఉన్న నిజమైతే, నీకున్న తపన నిజమైతే, ఇది రాసుకున్నారు కదా, జిజ్ఞాస, జ్ఞానము, ఆచరణ, ఆత్మజ్ఞానం, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఈ స్టెప్స్ ఏంటి? ఈ స్టెప్స్ అంటే నీకు లోపల నీకు తపన ఉందనుకో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కలకత్తా వెళుతున్నాం, కలకత్తా ట్రైన్ లో కూర్చున్నాం, మనకి ఇష్టం లేకపోయినా తీసుకెళ్లి కలకత్తాలో పడేస్తుంది. నీకు అర్థమవుతుంది? ఆ ట్రైన్ లో కూర్చున్నప్పుడు మనకి ఇష్టం లేకపోయినా తీసుకెళ్లి ఎక్కడ పడేస్తుంది ఆ ట్రైన్? మనల్ని కలకత్తాలో పడేస్తుంది. అలాగే అసలు నీకు ఉన్న తపన ఉంటే ఆ జిజ్ఞాస ఉంటే అదే చేర్చేస్తుంది. నీ లోపల తపన నిజమైతే, నువ్వు చేస్తున్న తపస్సు నిజమైతే, ఆ గంధానికి అదే తీసిపోతుంది. నిన్ను అసలు నువ్వు ట్రైన్ లో కూర్చున్నావు లేదన్నది ముఖ్యం, గంటలు ఏదైనా వెళ్ళిపోతావు నువ్వు. నీకున్న ఆ సిన్సియారిటీ, ఆ డివోషను, ఆ డెడికేషను అది నిజం అవునా కాదు? నువ్వు సిన్సియారిటీగా ఉన్నావా లేదా అని. నువ్వు ఎంత సిన్సియర్ గా ఉన్నావో చిత్రగుప్త రాస్తాడు. నువ్వు ప్రిటెండర్వా లేదా సిన్సియర్ గానే చేస్తున్నావా అది కూడా చిత్రగుప్త రాస్తాడు. అంటే నీకు అసలు లోపల ఉన్నటువంటి జిజ్ఞాస నిజమైతే జ్ఞానం రాకుండా నీకు ఆగదు. ఇప్పుడు కక్కు వస్తాను అనుకోండి, మీరందరూ ఏమనుకుంటారు? నాకు ఆగుతుందా కక్కు? కానీ మీరు అందరూ ఏమనుకుంటారన్నా ఆడది వచ్చిన తప్పు ఆపు చేయడం వచ్చేస్తుంది. అలాగే జిజ్ఞాస కూడా మీకు కరెక్ట్గా జ్ఞానం, ఇతరులతో సంబంధం లేకుండా మీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జ్ఞానం వచ్చేస్తుంది. ఎప్పుడు ఆ జిజ్ఞాస మీకున్నదే, అందులో మీకు సిన్సియారిటీ ఉంటే అది నిజమైతే, ఏది ఆ తపన నిజమైతే, జిజ్ఞాస నిజమైతే, ఆ జిజ్ఞాస నిజమైతే భగవాన్ చెప్తున్నారు ఏదైతే నీ నిర్వాణ సుఖానికి ఆ స్వర్గరాజ్యాన్ని పొందటానికి ఏ మనస్సు అయితే నీకు అడ్డేస్తుందో ఆ జిజ్ఞాస నీ మనస్సు కరిగిపోతుంది. హార్త కర్పూరం లాగా, హార్త కర్పూరం ఎలాగా హరించిపోతున్నావు మనం వెలిగించిన వెంటనే ఆ జ్ఞానాగ్నిలో ఏది ఆ జిజ్ఞాసలో టు నో ఆ తెలుసుకోవాలనే కాంక్షలో మనసు ఏమవుతుంది, అది కరిగిపోతుంది. అది కరిగిపోయిన తర్వాత, అది కరిగిపోయిన తర్వాత నీ పునర్జన్మ హేతు, పునర్జన్మ హేతులని మనస్సులో ఉంటుంది. ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఎలకలు కూడా కాలిపోతాయి. ఇల్లంతా కాలిపోయింది అనుకోండి, ఎలకలు కూడా ఉండదు, ఎలకలు కూడా కాలిపోతాయి. నీ మనస్సు అంతా కాలిపోయినప్పుడు మనస్సులోనే పునర్జన్మ చేతులు ఉంటే అవి కూడా కాలిపోతాయి. ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లోనే ఎలకలు కూడా కాలిపోతాయి. నీ మనస్సే కాలిపోయినప్పుడు, నీ మనస్సు కరిగిపోయినప్పుడు పునర్జన్మ చేతులు ఎక్కడుంటాయి? రాబోయే వాసనలు ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. రాబోయే జన్మలను తీసుకొచ్చే కోరికలన్నీ ఎక్కడుంటాయి? ఆ సంస్కారాలు మనస్సులో ఉంటాయి, మనస్సులో ఉంటాయి. అది కరిగిపోతుంది, అది కరిగిపోతుంది. అది మచ్చు తెలియకుండా కరిగిపోతుంది. ఒక అసలు ఒకప్పుడు మనస్సు ఉన్నదని సాంగతి తెలియకుండా కరిగిపోతుంది, ఆచూకీ లేకుండా కరిగిపోతుంది, ఆచూకీ లేకుండా కరిగిపోతుంది. ఆ మనస్సు కరిగిపోయాక ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాదు, ది టైమ్ హెస్ కమ్ టు పాస్. మనం వెళ్ళిపోతాం, శరీరాలు చచ్చిపోతాయి, ఎవరి దారిన వెళ్ళిపోతాం. మీ మీటింగ్ అయిపోయిన వెంటనే ఏం చేస్తాం? ఎవరింటికాడ వెళ్ళిపోతాం. అలాగే మన శరీరాలు చనిపోయిన తర్వాత ఎవరి మార్గంలో వెళ్ళిపోతాం. కానీ ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, శరీరాలు చనిపోయాక ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతాం. మీ మీటింగ్ అయిన తర్వాత ఎవరింటికాడ వెళ్ళిపోయినప్పుడు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మనస్సు ఏ జన్మలో అయితే మీకు మనస్సు వేరుతో సహా మచ్చు కూడా లేకుండా ఆచూపి లేకుండా కూడా కరిగిపోయినప్పుడు ఈ పుణ్యఫలాలు, ఈ పాప ఫలాలు, ఈ పొట్టుటాలు, ఈ సావుటాలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఎన్నో మీ ఇంత దుఃఖం అనిపిస్తున్నాము, ఇన్ని బాధలు అనిపిస్తున్నాము, అది ఇన్ని కష్టాలు పడ్డాము జీవితంలో, ఇన్ని జన్మలు ఇస్తాము, ఇన్ని శవాలను మోసాం, అది ఏదో అనుకుంటున్నారు కదా మీరు, ఇది ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం, ఇలా ఎన్నిసార్లు చచ్చిపోవాలి, ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు మనం బాధలు పడాలి అని మీరు అనుకుంటున్నారు కదా. ఇవన్నీ మనసు ఎప్పుడైతే అణిగిపోయిందో, మనసు ఆచూకీ లేకుండా ఎప్పుడైతే నశించిందో, మీరు అనుకునే అన్ని అబద్ధాలన్న సంగతి మీకు స్ఫురిస్తుంది. అది జ్ఞానం, అది ఫైనల్, అది అల్టిమేట్. ఇంకా పుణ్యపాపాలతో సంబంధం లేదు అక్కడ. మీరు కాదు, మీరు సుఖాలు అనుభవించవచ్చు, ఇంకో ఆ సుఖాన్ని కూడా అబద్ధాన్ని మీకు తెలిసిపోతుంది. చదివే గ్రంథాల విషయంలో మనం చేయగలిగిన, చదివే గ్రంథాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో, మన పెరుగుతున్న వాతావరణంలో మనం మంచి గాలి ఎలా కోరుకుంటాము? ప్యూర్ ఎయిర్, గాలి, మంచి గాలి పీల్చుకోవాలంటుంది. మనం గాలి ఎప్పుడు ప్యూర్గా ఉండాలి. మనం మంచి గాలి పీల్చుకుంటా అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్యూర్ ఎయిర్, పొల్యూషన్లోకి వెళ్ళకూడదు. గాలి బాగుంది అనుకోండి, ప్యూర్ ఎయిర్, ఆ గాలి మనం పీల్చుకునే గాలి ఎంత బాగుండాలనుకుంటామో మనం చేసే స్నేహాలు కూడా అలాగ ఉండాలి. మనం పీల్చుకునే గాలి ఎంత బాగుండాలి, ఎంత మంచి గాలి ఉండాలని అనుకో, చెడ్డ గాలి పీల్చుకోవాలని మనం అనుకోం. మనం గాలి, మంచి గాలి పీల్చుకోవాలనుకుంటాం. ప్యూర్ ఎయిర్, ప్యూర్ ఎయిర్ బాగుండాలనుకుంటాం కదా. మనం తినే అన్నం కంచం కూడా శుభ్రంగా ఉందనుకుంటాం. అన్నం బాగున్నా కంచం కూడా శుభ్రంగా ఉండాలని, ఆకు కూడా శుభ్రంగా ఉండాలనుకుంటాం. అలాగే మనం ఈ గాలి ఎంత బాగుండాలి, మనం పీల్చుకునే గాలి ఎంత బాగుండాలని మనం కోరుకుంటామో, పొల్యూటెడ్ ఏజ్ మనం ఎలా కోరుకోము, ఆ గాలి ఎంత స్వచ్ఛంగా ఉండాలని మనం కోరుకుంటాం, మనం చేసే స్నేహాలు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలని కోరుకోవాలి. అప్పుడే మనకి ఆ చైతన్య స్థాయి పెరుగుతుంది. అది చైతన్య స్థాయి పెరగదు. మనం మంచి గాలి పీల్చుకోవాలనుకుంటాం, చెడ్డ గాలి పీల్చుకోవాలనుకుంటున్నావా? కానీ మంచి గాలి పీల్చుకోవాలనుకుంటాం. కానీ స్నేహాలు దగ్గరికి వచ్చేప్పుడు మంచి స్నేహాలు చేయాలని బుద్ధి రావటం లేదు మనకి. గాలి విషయంలో మంచి గాలి పీల్చుకోవాలి, మంచి గాలి పీల్చుకోవాలనుకుంటాం. ప్యూర్ ఎయిర్, ప్యూర్ ఎయిర్. అంటే ఈ రెండు కనుక జాగ్రత్తగా ఉంటే, చేసే స్నేహాల విషయంలో, చదివే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉంటే హృదయం పరిశుద్ధం అవుతుంది. ఏమవుతుంది? మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది. ఈ రెండు ఎక్కడో మోక్షం దాకా వెళ్ళద్దు, అది ఫైనల్, అది అల్టిమేట్. మనం చదివే గ్రంథాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో పెరుగుతున్న వాతావరణంలో, మన ఇరుగు పొరుగు వాతావరణం, పెరుగుతున్న వాతావరణం ఇదంతా ప్యూర్ గా ఉందనుకోండి, మనస్సు చాపల్యం ఆగిపోతుంది, మన హృదయంలో శాంతి కలుగుతుంది. మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది, మన హృదయంలో శాంతి కలుగుతుంది. ఆ బైబిల్లో చెప్పినప్పుడు హృదయ శుద్ధి గల వారి ధాన్యులు, వారి దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారు? దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది? మన పెరుగుతున్న, మనం పెరుగుతున్న వాతావరణం, మనం చదివే గ్రంథాలు, మనం చేసే స్నేహాలు, మనం ఉండే వాతావరణం, మనం ఉండే వాతావరణం, ఇవన్నీ మీద ఆధారపడి ఉంటుంది హృదయ శుద్ధి అని. ఎప్పుడైతే మనసు యొక్క, అంటే మనం బాగుపడుతున్నట్టు, ఆధ్యాత్మికంగా బాగుపడుతున్నట్టు ఎప్పుడు గుర్తంటే మనసులో చేపలను ఆగుతూ ఉంటుంది. దానంతటదే, మన ప్రయత్నంతో సంబంధం లేకుండా హృదయంలో శాంతి కలుగుతూ ఉంటుంది. ఏంటి మనకి ఎప్పుడు తెలియని శాంతి వస్తుంది, అది వండర్ఫుల్. అదేంటది, ఎంత వండర్ఫుల్ గా ఉంది. కొన్ని స్నేహాలు ఎంత టెర్రిబుల్ గా ఉంటాయో, కొన్ని స్నేహాలు ఎంత ఎంత టెర్రిబుల్ గా ఉంటాయో, ఇక్కడ ఉన్న శాంతి కూడా వండర్ఫుల్ గా ఉంటుంది. కొన్ని స్నేహాలు టెర్రిబుల్, కానీ ఇక్కడ ఉన్న శాంతి మటుకి వండర్ఫుల్. నిప్పుని ముట్టుకుంటా, నిప్పుని మేము ముట్టుకుంటామండి. నిప్పుని మిమ్మల్ని కాల్చాలి, నిప్పుని మిమ్మల్ని కాలిస్తేనే కానీ మీ నమ్మం అని మీరు అంత అంటే మీరు తెలివి తక్కువని అర్థం. నిప్పు కాలుస్తాంటే, నిప్పు ముట్టుకుంటే కాలుస్తానని మీరు చాలా మంది చూస్తున్నారు కదా. వాళ్ళని చూసి మీరు పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మీరు పాఠాలు నేర్చుకోవడం మానేసి మేము ముట్టుకుంటాం, మేము కాల్పించుకుంటాం అంటే అర్థం ఏంటి దానికి? అసలు ఆ మాటలకు అర్థం ఏంటి? అసలు నిప్పు మమ్మల్ని కాల్చాలండి, లేకపోతే మీరు నమ్మవండి నిప్పుడు కాల్స్తుందండి. మీ నమ్మకాలతో సంబంధం కాల్చి చూపిస్తుంది. మీ నమ్మకాలతో సంబంధం నిప్పు మిమ్మల్ని కాల్చడానికి. అది కరిగిపోతుంది, అది కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన వెంటనే నీలోని నిజమైన నేను ఆ శివుడు. శివుడు అంటే ఎవడు? ఆత్మే. ఆ శివుడు నీలోనే శివుడు, నీలోనే నారాయణుడు, నీలోని ఆత్మ. వాడు ఏం చేస్తాడంటే నువ్వు వాడిని తెలుసుకోక్కర్లేదు, వాడే నీకు తెలియబడతాడు. ఎప్పుడు మనోనాశనం అయినప్పుడు ఎప్పుడైతే నువ్వు నిజమైన నేను ఎప్పుడైతే మిగిలిపోయావు, ఎప్పుడైతే నువ్వు నిజమైన నేనుగా మిగిలిపోయావో నిలిచిపోయావో, అప్పుడు నువ్వు శివుడు కాదు, శివుడే అవుతావు. శివుడు అవుతావు అంటే శివుడి స్వరూపాన్ని పొందుతావు. మూడు కాలాల్లోనే దేవుడు ఉన్నాడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, ఈ మూడు కాలాల్లోనే దేవుడు ఉన్నాడు. కానీ మూడు కాలాలతో సంబంధం లేకుండా ఉన్నాడు దేవుడు. అప్పుడు ఇది నీకు దేవుడు అనుభవంలోకి వచ్చాక తెలుస్తున్నది. దేవుడికి కాలం లేదు, దేవుడికి దూరం లేదు, దేవుడికి దేశం లేదు, దేవుడికి ప్రాంతం లేదు. మూడు కాలాల్లో ఉంటా ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? కానీ నీకు ఆత్మానుభవం కలిగాక తెలుస్తుంది ఈ కాలానికి దేవుడికి సంబంధం లేదు. దేవుడు ఉన్నాడు, ఇప్పుడు పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు, వ్యవహారికంగా ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన తరపు. కానీ నీకు ఆత్మానుభవం కలిగాక తెలుస్తుంది ఈ కాలానికి దేవుడికి సంబంధం లేదని. అప్పుడు కాలాన్ని ఓవర్కమ్ చేసేస్తారు, మీరు కాలాన్ని కూడా ఓవర్కమ్ చేస్తారు మీరు. అప్పుడు కాలం మిమ్మల్ని బంధించదు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఒక కాలంలో ఉన్నాం, ఇంకో కాలంలో ఉండం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది. ఇంకో 100 సంవత్సరాలు వెళ్ళాక చూస్తే ఇందులో ఒక్కడ కనపడ్డాం. ఇంకో 100 సంవత్సరాలకు వెళ్ళి చూస్తే ఇందులో ఒక్క మనిషి కనపడ్డాం. ఇందులో ఒక్క శరీరం కనపడదు ఆఫ్టర్ 100 ఇయర్స్. మనం ఏమనుకుంటున్నాం, ఒక కాలంలో ఉన్నాం, ఇంకో కాలంలో లేవు అని అనుకుంటున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నాం? మన యొక్క మన దేహంతో తాదాత్మ్యం వల్ల అనుకుంటున్నాం. ఒక కాలంలో ఉంటాం, ఇంకో కాలంలో ఉండమని ఎందుకు అనుకుంటున్నాం? దేహంతో తాదాత్మ్యం ఉంటాడు. అలాగే భగవంతుడు మూడు కాలాల్లో ఉన్నాడు. భగవంతుడు మూడు కాలాల్లో, మనం కూడా మూడు కాలాల్లో ఉన్నాం. కానీ దేహంతో తాదాత్మ్యం పొందుతున్నాం. ఒక కాలంలో ఉన్నామని ఇంకో కాలంలో ఉండమని అనుకుంటాం. కానీ భగవద్ అనుభవం కలిగాక ఈ కాలానికి, దేశానికి, దూరానికి మనకి ఎట్టి సంబంధం లేదని ఎప్పుడు తెలుస్తుంది? భగవద్ అనుభవం పొందాక తెలుస్తుంది. అంటే మూడు కాలాలకి నీకు సంబంధం లేదని. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ దేనికి నీకు సంబంధం లేదని. కానీ ఇప్పుడు దేహాభిమానం అనుకుంటాం, ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాం, ఫ్యూచర్ టెన్స్ లో ఉండవని అనుకుంటాం. ఇంకా ఇది బాడీ బాగుండాలి, ఇట్ ఇస్ బాడీ బాగుండాలి, ఇట్ ఇస్ ఫాల్స్ ఐ, ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఐ. ఈ ఆర్టిఫిషియల్ చెబుతుంది నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను, తర్వాత ఉండదు. ఇంకేది టోటల్ ఐడెంటిఫికేషన్ ఇస్ ది బాడీ. శరీరం చచ్చిపోయినప్పుడు శరీరం అనుకోదు నేను చనిపోతున్నానని. శరీరంతో తాదాత్మ్యం పొందే తలంపు అనుకుంటుంది నేను చనిపోతున్నాను, కానీ శరీరం ఏమి అనుకోదు. తర్వాత మనం చనిపోయినప్పుడు మనం చనిపోతున్నామని మనకు తెలియదు. మనం ఏదో రోజు చచ్చిపోతాం కదా, మనకు తెలియదు. మనం అదే ఆఖరు గాలి అనుకోండి, ఇంకోసారి గాలి పీల్చుకోవడానికి ట్రై చేస్తాం మనం. శ్వాస విడిచిపెట్టేస్తాం, శ్వాస మళ్ళీ శ్వాస లాక్కోవడానికి ట్రై చేస్తాం. నీకు అర్థమవుతుందా? ఆ శ్వాస ఇంకా లాక్కోలేం, అది డెడ్ అవుతాడు. పక్కవాడికి తెలుస్తుంది కానీ మనం చచ్చిపోయామని మనకు తెలియదు. ఏం చేసి తెలియదు అంటే ఇంకోసారి గాలి పీల్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాం. ఇప్పుడు మనం చచ్చిపోయినట్టు మనకు ఎవరికి తెలియదు, మన పక్కవాడికి తెలుస్తుంది మనం చచ్చిపోయామని. మనం మనకు తెలియదు, అయితే ఇంకో శ్వాస తీసుకుందామనే ప్రయత్నంలో ఉంటాం. ఆ శ్వాస ఎప్పుడైతే ఉందో అప్పుడు బాడీ డెడ్ అవుతుంది. బాడీ డెడ్ అవుతుంది. బాడీ డెడ్ అయినా డెడ్ అయిన వాడికి తెలియదు, పక్కవాడికి తెలుస్తుంది చచ్చిపోయాడని. మనకి తెలియదు చచ్చిపోయాడు, నేను చచ్చిపోయానని తెలియదు. శ్వాస ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటాం మనం. కోపం వచ్చినప్పుడు శ్వాస ఎక్కువ తిరుగుతుంది. ఉద్రేకం, మీకు ఎప్పుడైనా పొంగు వచ్చింది అనుకోండి, శ్వాస ఎక్కువ తిరుగుతుంది. ఎప్పుడైనా కుంగిపోతున్నారు అనుకోండి, అప్పుడు కూడా శ్వాస ఎక్కువ తిరుగుతుంది. ఈ శ్వాస ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ శ్వాసను జాగ్రత్తగా దాచుకోవటం మంచిది, ఎక్కువ వేస్ట్ చేయకూడదు. అదే ప్రాణాయామం. ప్రాణాయామం నేర్పిది ఏంటంటే ప్రాణాన్ని, ఆ ప్రాణాన్ని నియమిస్తుంది, అదే ప్రాణాయామం. ఈ శ్వాసను మనం పాడు చేసుకోకూడదు. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోండి, మీ మనస్సు చాలా, మీ మనస్సు హ్యాపీగా ఉందనుకోండి, మీ మనస్సు శాంతిలో ఉందనుకోండి, సుఖంగా ఉందనుకోండి. అది ఉండదనుకుంటే పొను ఉందా అనుకుందాం, ఉంది అని అనుకుందాం. శాంతిగా ఉందనుకోండి, సుఖంగా ఉందనుకోండి, మీరు హ్యాపీగా ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఉన్నారనుకోండి అనుకోండి. అప్పుడు ఈ చెయ్యి ముక్కు దగ్గర పెట్టి చూసుకోండి, ఈ చెయ్యి ఈ రంధ్రాల దగ్గర పెట్టినలా చూసుకోండి. గాలి లోపలికి వెళ్ళి, గాలి బయటకు వచ్చి, గాలి కనపడదు. తల ఇంట్రికి అంత సన్నంగా లోపలికి వెళుతుంది, తల ఇంట్రికి అంత సన్నంగా బయటకు వస్తుంది. మనస్సు హ్యాపీగా ఉన్నప్పుడు శ్వాస స్లో అయిపోతుంది. మీ మనసులో ఆందోళన వచ్చినప్పుడు బుసకొచ్చేస్తూ ఉంటుంది శ్వాస. నీకు ఎప్పుడైనా భయం వేస్తాం అనుకోండి, శ్వాస బొస్సు కొట్టేస్తా ఉంటుంది. ఈ మనిషి శాంతిగా ఉందనుకోండి, తల వెంట్రుకి ఎంత సన్నంగా ఉంటుందో అంత సన్నంగా శ్వాస లోపలికి వెళ్తా ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ మనసు శాంతిగా ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు చాలా వీడిగా మామూలుగా తాచుపాము వచ్చినట్టు వేగంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, వేగంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, బస కొట్టినట్టు ఉంటుంది శ్వాస. ఎప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు తల ఇంటికి అంత వాసు లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక ముక్కుల దగ్గర చేయి పెట్టి చూసుకోండి, మీ రంధ్రాల దగ్గర, ముక్కు రంధ్రాల దగ్గర. మీరు శాంతిగా ఉన్నప్పుడు శ్వాస ఎలా ఉంది, అశాంతిగా ఉన్నప్పుడు శ్వాస ఎలా ఉంది. ముగిస్తున్నాం. మీకేమైనా చెడు తలంపులు వస్తాంటే మొగ్గలోన తుంపెయినట్టున్నారు, ఆ చెట్టు అవ్వనమ్మకం. మీకు ఎవరికైనా చెడు తలంపులు వస్తున్నాయనుకోండి, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అండ్ అగ్లీ థాట్స్ ఎవరికైనా వస్తున్నాయనుకోండి, కంగారు పడుకుని మొగ్గలోన తుంపెయింది, ఆ చెట్టు అయితే మళ్ళీ కొట్టడం కష్టం అవుతుంది. చెట్టు అయితే రంపాలు కావాలి, మొగ్గలు అయితే చేతితోడు తుంపేయచ్చు. తర్వాత కొంతమంది చేసే పనులు వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. కొంతమంది కొన్ని పనులు చేస్తారు, ఆ పనులు వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. నన్ను కృష్ణుడు అన్నాడు, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్ అండ్ వెయిన్ యాక్షన్స్. వాళ్ళు ఇంటికి పనికిరారు, సమాజానికి పనికిరారు, దేశానికి ఎందుకు పనికిరారు. ఆ తిండి కంచాలను సరిపడి తినే చెడిపోతూ ఉంటారు. కొన్ని దేశాలు చేస్తారంటే అది చేయరు. కొన్ని దేశానికి ఉపయోగపడరు, కొన్ని కుటుంబానికి ఉపయోగపడతారంటే కుటుంబానికి ఉపయోగపడరు, సమాజానికి ఉపయోగపడతారంటే సమాజం ఉపయోగపడరు. మనకి ఎప్పుడైనా ఖాళీ దొరుకుతుంది, కానీ అసలు ఖాళీ దొరకదు వాళ్ళకి. నిజంగా పనిచేసేవాడికి సాధన చేసుకోవడానికి కాలం దొరుకుతుంది, యాపరాసేవాడికి ఏం జరుగుతుంది? అది కానీ నిజంగా కష్టపడి పనిచేసేవాడు సాధన చేసుకోవడానికి కాలం దొరుకుతుంది. 24 గంటలు యాపరాసిగా తిరిగేవాడికి ఇంకా కాలం ఏం జరుగుతుంది సాధన చేసుకోవడానికి? కృష్ణుని గీతలో చెప్పాడు, దీన్ని ఒక 1 కోటి రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు మనం, 1 కోటి రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒక క్షణం పోతే 1 కోటి రూపాయలు పెట్టి క్షణాన్ని సంపాదించలేరు. మీ జీవితంలో ఒక క్షణం పోయిందనుకోండి, 1 కోటి రూపాయలు పెట్టి ఆ క్షణాన్ని కొనుక్కోలేరు. గీతలో చెప్పాడు, నేను కాలరూపంలో ఉన్నాను, మీరు కాలాన్ని అగౌరవపరిస్తే నన్ను అగౌరవపరిచినట్టు. కాలాన్ని మాక్సిమం ఉపయోగించుకోండి, కాలాన్ని పాడు చేసుకోవద్దు. ఈ బాతాకాని కౌరులు వేసుకుని కాలాన్ని ఉపయోగించుకోవద్దు. మీరు కాలాన్ని ఎంత పాడు చేసుకుంటున్నారో కూడా చిత్రగుప్తుడు రాస్తాడు, ఆడు రాతాడు మాండవు. మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారా, చిత్రగుప్తుడు రాసేస్తాడు. ఎప్పటికప్పుడు ఏ క్షణానికి అక్షణం రాసేస్తాడు వాడు. రాసేస్తే ఫైల్ అక్కడ పెట్టేస్తాడు మన జీవుడు అక్కడికి వెళ్ళాక. అదేం తీర్పులు చెప్పడు మాకు, తీర్పులు చెప్పే డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. అది రికార్డ్ అస్టెంటాడు. హెడ్మాస్టర్ చేసి పని వాడు చేయడు, ఎవడో రికార్డ్ చేస్తాడు, గురించి ఫైల్ అక్కడ పెట్టేస్తాడు అంతే. మీరు మనకి ఇంచేడు వచ్చాడు కూడా ఇది రాసేస్తాడు వాడు. అయితే మనం తూకం పెంచుకోవాలి, అది ఏం చేయాలమ్మా? తూకం పెంచుకోవాలి అంటే వైరాగ్యం లేకుండా, సాధన లేకుండా, అభ్యాసం లేకుండా మనకు తూకం పెరగదు. అది జ్ఞాపకించుకుని, వైరాగ్యం లేకుండా, సాధన లేకుండా, అభ్యాసం లేకుండా మన తూకం పెరగదు. మన తూకం పెరిగితేనే కానీ మనసు హృదయాకారం చెందుతుంది. తేలిక స్వభావం ఉన్న వాళ్ళకి, తేలిక మనుషులకి అది ఎప్పుడైతే మీకు సాక్షాత్కారం అయిందో, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీకు ఎప్పుడైతే గోచరించిందో, ఎన్ని శవాలతోటి కలిసి ఉన్నాం, ఎన్ని శవాలతోటి మోసున్నాం, ఏ శవంలో ఎన్ని సుఖాలు పడ్డాం, ఏ శవంలో ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని అబద్ధాలను తెలుస్తున్నట్టు మీకు. అది జ్ఞానం యొక్క వైభవం. అవసరం లేని మాటలు భగవంతుడు ఎవరైనా చెప్తారనుకోండి, మొదటి వాక్యాన్ని తుంపేస్తాడు. ఎలా తుంపేస్తాడంటే, నువ్వు చెప్పేది జ్ఞానమా, నువ్వు చెప్పేది జ్ఞానమా, అసలు రెండో వాక్యం రాదు ఇంకా. ఆ మొదటి వాక్యం అది ఏదో నోరు మోపిన చేస్తాడు కదా, నువ్వు చెప్పేది జ్ఞానమా. నువ్వు చెప్పేది జ్ఞానమా, అది అది జ్ఞానమా. అది రెండో మాట అంటే రాదు, రెండో వాక్యం ఆగిపోతున్నాయి వాడికి. ఆ నోటికి పక్షవాదం వచ్చినట్టు ఆగిపోవలసింది వాడికి. అది జ్ఞానమా, ఆత్మదేవుడే ఆత్మజ్ఞానం ఇవ్వాలి, ఆత్మదేవుడే ఆత్మసుఖాన్ని ఇవ్వాలి. అంచేది మీరు అందరూ సూర్యుడు చేసే పనులు చేయాలనిపోయినా కృష్ణాలు చెప్పాలి చేసే పనులు అని వచ్చాను. సూర్యుడు చేసే పనులు చేయలేకపోయినా సూర్యుడు చేసే పని మేము అక్కడ చేయగలం, మొత్తానికి మానేయకుండా ఆ కృష్ణాలు జపం చేసే పని చేయాలి. అది చాలు ఈశ్వరానుగ్రహం పొందటానికి, అది సరిపోతుంది. ఓ